పూజ్య గురువుల ప్రవచనాలు విన్నంత మాత్రాన ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కూడా వారి జీవన విధానాన్ని మార్చుకుని మన సనాతన ధర్మం వైపు అడుగులేస్తున్నారని మనం చెప్పుకున్నాం. 2009 సంవత్సరంలో మన గుంటూరు పట్టణంలో వారు సంపూర్ణ రామాయణం అనుగ్రహం చేసినటువంటి సమయంలో అమెరికా నుండి ఒక దంపతులు గుంటూరు వచ్చి ఈ 42 రోజులు ఉండే ఆ సంపూర్ణ రామాయణం శ్రవణం చేయడం జరిగింది. దాని ఫలితంగా వారు మళ్లీ అమెరికా వెళ్లకుండా కొన్నాళ్లు హైదరాబాద్ లో ఉండి ఇప్పుడు కాకినాడలో స్థిర నివాసం ఏర్పరచుకుని గురువుగారి అడుగుజాడల్లో వారి కనుసన్నల్లో వారు చెప్పిన విధిగా నడుచుకుంటూ జీవితాన్ని పండించుకుంటున్నారు. అటువంటి మహానుభావుడు మన మధ్య ఉన్నాడు, రెడ్డి గారు. రమణారెడ్డి గారు వారు పూజ గురువుల్ని పుష్పాలు అలంకృతం చేస్తారు.
శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపేణ సభకి నమస్కారం. మూకశంకరులు ఆర్యాశతకం చేస్తూ అమ్మవారి గురించి చెప్పినటువంటి ఒక ప్రార్థనా శ్లోకము లేదా ధ్యాన శ్లోకము యొక్క స్థాయిని పొందినటువంటి ఒక శ్లోకం గురించి నిన్న మీతో నేను ఉదాహరించడం జరిగింది. మూకశంకరులు కటాక్ష శతకము అని అమ్మవారి మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్షము అన్న మాటకి వీక్షణము అన్న మాటకి కించిత్ తేడా ఉంటుంది. తిన్నగా ఇలా చూస్తే ఎంత దూరమైనా చూస్తాం, అంత దూరం చూడడం కాకుండా చూపు పుట్టిది చేస్తే కటాక్షం అంటాం. పుట్టి చూపు చేయడం అంటే ఏదో ఇలా తక్కువకి చూడడం అని కాదు దాని ఉద్దేశ్యం. కడగంటి చూపు, కళ్ళు ఇలా పెట్టి చూడడం. అలా ఎందుకు చూడడం అంటే సభవంక చూస్తున్నా తనదైన ప్రత్యేకమైనటువంటి వస్తువు, తనకి అత్యంత ఆప్యాయతతో కూడుకున్నటువంటిది, తనకి చాలా ప్రేమ ఉన్నది ఒకటి ఉందనుకోండి, దాని భద్రత దాని క్షేమాన్ని చూసుకోవడం కోసం ఇలా చూసుకుంటూ ఉంటారు. ఆ చూపు పుట్టి చూపు, అది ఇలా చూస్తే చూసినంత చూడరు. అందుకని ఇలా చూసిన దాన్ని కటాక్షము అంటారు. కానీ ఇలా చూసిన చూపు కన్నా కటాక్షమునందు అనురాగం ఎక్కువ. కటాక్షము ప్రేమతో కూడుకుని ఉంటుంది, కటాక్షము ఉద్ధారకారకమై ఉంటుంది. అది ప్రత్యేకంగా చూడాలని చూసినటువంటి చూపు.
కాబట్టి అది కేవలం అనుగ్రహానికి కారణంగా ఉంటుంది. చూపు అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే కంటిని ఆశ్రయించి ఉంటుంది. అమ్మవారు కళ్ళు బాగా తెరిచి చూసిందనుకోండి, ఎదురుగుండా ఎవరు నిలబడరు ఇక. ఎందుచేత అంటే ఆవిడ కళ్ళు బాగా తెరిచింది అంటే ఆవిడ కోపోద్రిక్తురాలయ్యున్నది అని. కోపోద్రిక్తురాలయ్యున్నది అన్న మాటకు అర్థం ఎప్పుడూ మీరు జాగ్రత్త పడవలసింది, ఆమెని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు సజ్జనులైనటువంటి వారు భయపడవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు కలవు చండీ అని కలియుగమునందు చండీ యాగము, చండీ ప్రార్థన, దుర్గా సప్తశతి విశేష ఫలదాయకము. చండీ అన్న మాటకు అర్థం చెడి కోపనే ఇది చండీహి అని, అంటే చాలా కోపము కలది అని. చాలా కోపం కలిగిన తల్లికి ఆరాధన ఎందుకు భయం కదూ. అంటే ఆవిడ చాలా కోపం దేని మీద అంటే దుష్టశక్తుల పట్ల, అవిధేయుల పట్ల, అవైదికమైనటువంటి నడవడి కలిగినటువంటి వారి పట్ల, భగవద్ధిక్కారము చేసేటటువంటి వారి పట్ల, వేద ప్రామాణ్యమును తిరస్కరించేటటువంటి వారి పట్ల. అంతే తప్ప ఆమె ఎందు భక్తి తత్పరులైనటువంటి వారి ఎందు ఆమె ఎన్నడూ విముఖురాలు కాదు. అందుకే చిండిని ఎంత ఆరాధన చేస్తే భగవన్మార్గ విముఖులు మనని పాడు చెయ్యకుండా మనం భగవన్మార్గంలో వెళ్ళగలిగిన శక్తి అంత పెరుగుతుంది. లోకంలో ఒక లక్షణం ఉంటుంది, వాటిని అపేక్షలు అని పిలుస్తారు. కాలమునందు అపేక్ష కలిగి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఒక పద్మం ఉందనుకోండి, అది సూర్యబింబం ఉదయిస్తే విచ్చుకుంటుంది. కలవపువ్వు ఉందనుకోండి, ముడుచుకుంటుంది. దానికి చంద్రబింబమునందు అపేక్ష, రాత్రివేళ వికసిస్తుంది. అలాగే పరమేశ్వరుడికి కూడా ఒక జీవుణ్ణి ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఆయన రెండు స్థాయిలు నిర్ణయం చేస్తాడు. ఒకటి అపారమైన పుణ్యకర్మాచరణం చేయిస్తాడు. పుణ్యకర్మాచరణము అన్న మాటకు అర్థం మళ్ళీ రెండు స్థాయిలు. ఒకటి మీరు మీ శరీర బలాన్ని కానీ మీకు ఉన్నటువంటి విభూతిని కానీ వెచ్చించడం. ఒక మాట్లాడగలిగిన వాడు ఉన్నాడు, వాడు భగవంతుని యొక్క సేవగా ఎప్పుడూ మాట్లాడుతున్నాడు. ఐశ్వర్యం ఉన్నవాడు ఉన్నాడు, భగవత్ సేవగా ఎప్పుడూ భగవంతునికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉండడం. బలం ఉన్నవాడు ఉన్నాడు, ఎప్పుడూ దేవాలయంలో ఏదో ఒక సేవ చేస్తూ ఉండడం. అవి ఒక స్థాయి పుణ్యంలో, అది కూడా చాలా ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ చెయ్యలేడు. ఎంతో ఈశ్వరకృప కలిగితేనే ఆ బుద్ధి అలవడుతుంది, లేకుండా అంత తేలికగా అలవడుతుందని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎక్కడ పరమేశ్వర కృప ఉంటుందో అక్కడే. అలా రెండవ స్థాయిలో ఏమవుతుందంటే చేస్తాడు కానీ ఏమీ ఆశ ఉండదు, దీని వలన నాకు ఇది కావాలన్న కోరిక ఏమీ ఉండదు. పుణ్యకర్మాచరణమనందు రెండవ స్థాయి వాడు చాలా పెద్ద స్థాయి, అది పతాక స్థాయికి దగ్గర పడినవాడు. కింది స్థాయి వాడు తక్కువ అని చెప్పడానికి అవకాశమే ఉండదు, చాలా గొప్పదే. కానీ అది పునర్జన్మకు హేతు అవుతుంది, అక్కడ వస్తుంది కొంచెం ఇబ్బంది. ఆయన పునర్జన్మ స్వీకరించినప్పుడు పరమేశ్వరుడు ఆయన్ని ఎలా అనుగ్రహించాలనుకుంటున్నాడు అన్న దాని మీద ఆధారపడుతుంది. పుణ్యం అయిపోయింది అనుకోండి, మళ్ళీ సామాన్య స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ పుణ్యం చిత్తశుద్ధి కారకం అయిందనుకోండి, వచ్చే జన్మలో చాలా తొందరలోనే జ్ఞానాన్ని పొందేస్తాడు, చాలా జన్మ పరంపర తగ్గిపోతుంది. అందుకే ఈశ్వరానుగ్రహమును పొందియున్నాడు అని గుర్తేమిటో తెలుసా, జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఆ మలుపు ఏమిటి అంటే ఎప్పుడూ పుణ్యకర్మాచరణమునందే అనురక్తి ఉంటుంది. అంటే వేద విరుద్ధమైన పని చెయ్యడు, పరమేశ్వరుడు ఏది వద్దన్నాడో ఆ పని చేయడానికి సుతారము అంగీకరించాడు. ఎప్పుడూ భగవంతుడు సంతోషిస్తాడని భగవంతుడి సంతోషాన్ని ప్రాతిపదికగా తీసుకుని పనిచేస్తుంటాడు. అలా మలుపు వచ్చింది అంటే ఎవరి జీవితంలోనైనా అది పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షము దొరికినది అని గుర్తు. అంటే ప్రత్యేకంగా అతని వంక ఇలా చూస్తున్నాడు ఈశ్వరుడు అని గుర్తు. అలా చూస్తే అలా ఎవరి మీద చూపు పడిందో వాడిలో వస్తుంది ఆ మార్పు, తప్ప అందరి ఎందు సంభవం కాదు. ఎందరో ఐశ్వర్యవంతులు ఉండవచ్చు కానీ అందరూ భగవత్ కార్యములను నిరంతరము చెయ్యరు. ఎందరో కవిత్వము తెలిసిన వారు ఉండొచ్చు, కానీ ఒక్క శ్లోకం కూడా ఇతరమైనది చెప్పకుండా ఎప్పుడూ భగవత్ సంబంధమే చెప్పగలిగిన వాళ్ళు లోకంలో ఉండరు. ఏదో ఒక విభూతి ఉండి ఉండవచ్చు, కానీ అది కేవలం భగవత్పరమై కేవలము ధర్మము కొరకు కేవలము భగవత్ప్రీతి కొరకు ఆచరించేటటువంటి వారు మీకు కనపడరు. అలా కనపడకపోవడానికి కారణం ఒక్కటే, వాళ్ళు పరమేశ్వర కటాక్షమునకు నూచుకోలేదు అని గుర్తు. అందుకే ఈశ్వరుడు ఎవరిని మార్గం మళ్లించాలనుకుంటున్నాడో, ఎవరిని తనకి దగ్గర చేసేద్దాం అనుకుంటున్నాడో అలాంటి వాళ్ల పట్ల కటాక్ష ప్రసరణం చేస్తాడు. ఆ కటాక్షమునకు హేతు ఏమి అని అడిగారనుకోండి, ఎప్పుడూ చెప్పడం సాధ్యం కాదు. ఇది హేతువు అని చెప్పడం దుస్సాధ్యం. అందుకే ఆ కటాక్షమునకు కారణమేమి అన్నప్పుడు ఎప్పుడూ ఒకటే మాట ఉంటుంది, నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం. నిర్హేతుకము, దీనికి ఇది కారణము అని మీరు అన్నారనుకోండి, అది మళ్ళీ మీ ప్రయోజకత్వం. నేను ఇది చేశాను కాబట్టి ఆయన నా వంక చూశాడు అంటే ఆయన లొంగుతాడు అని ఒక అహంకారం అందులో ఇమిడి ఉంది. ఆ అహంకారం ఉన్నంతసేపు ఆయన అసలు ఇలా చూడడం చూడడు కాబట్టి నిర్హేతుకము, నా గొప్పతనం కాదు, ఆయన అనుగ్రహించాడు కాబట్టి జరుగుతోంది. అందుకే చేసేవాడి యందు ఉండవలసిన లక్షణమేమి అని అడిగారు. ఎప్పుడైనా భగవన్ మార్గంలో నడుస్తున్నవాడు ఎప్పుడూ ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి, నా దగ్గర ఏ విధమైనటువంటి అధికారము లేదు, నాకేమీ పాత్రత లేదు. నాకేమైనా పాత్రత ఉంటే ఒక్కటే, ఏ కారణమో తెలియదు, పరమేశ్వరుడు నా వంక ఇలా చూశాడు, అదే నాకున్న పాత్రత, దాని వలననే చేయగలుగుతున్నాను. తప్ప ఇది నాకున్నది అని చెప్పడానికి నాదన్నది ఏదీ లేదు. స్వం అన్ని ఆయనదిగా కలవాడు, ఆయనదైనది నాకిచ్చి నా చేత చేయించి నన్ను తరింపచేస్తున్నాడు తప్ప నాకున్నదన్నదొకటి ఉండి దాని చేత నేను చేస్తే నా వంక చూస్తున్నవాడు కాడు. ఇది లోపల నిలబడాలి. ఈ భావన నిలబడడం దేనివల్ల సంభవిస్తుంది అన్నారు, ఒక్క ఈశ్వర కటాక్ష ప్రసరణము చేత. ఇలా ఎవరిని చూస్తాడో వాళ్ళకే అనుగ్రహం. అందుకే మూకశంకరులు చేసినటువంటి శతకములు సామాన్యములు కావు, అవి ఐదు. అవి భగవతి యొక్క కటాక్ష విశేషమును ఆయన విపులీకరించాడు. కేవలం ఇలా చూసిన చూపు కాదు, ఆ చూపు మీద 100 శ్లోకాలు. 100 శ్లోకాలు ఏదో అదే పనిగా అమ్మవారి యొక్క కడగంటి చూపుని వర్ణిస్తూ వెళ్ళడం కాదు, ప్రతి శ్లోకంలో ఒక తత్వాన్ని ఆయన ఆవిష్కరిస్తూ వెళ్ళారు. అందుకే అసలు మూక పంచశతి అర్థం కావడం పరదేవత అనుగ్రహం. మూక పంచశతి అర్థం కావడం అంటే అది మన ప్రజ్ఞ వల్ల అవదు, ఆవిడ కడగంటి చూపు అర్థం అవ్వాలంటే ఆవిడే అనుగ్రహించారు. అందుకే ఆ కటాక్ష శతకంలో ఒక శ్లోకంలో మూకశంకరులు అంటారు,
మహాత్మ్య సేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేళిచుంచు ధైర్యాంబుదిం పశుపతే చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభ జన్మ.
బహుశ మూకశంకరులు తప్ప ఎవరూ చెప్పలేరు ఆ శ్లోకాన్ని. ఆమె యొక్క కడగంటి చూపుని చెప్తున్నారు, కామాక్షి వీక్షణ అన్నారు, అమ్మవారి చూపు. అది కటాక్షమని ఆయన అనలేదు, అది ఇలా చూస్తోంది అని ఆయన చెప్పలేదు. చూస్తోంది, వీక్షణము అంటే చూచుట, చూస్తోంది. చూస్తోంది అన్నప్పుడు ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, దీనికి ఎంతో తేడాలు ఉంటాయి. ప్రత్యేకించి పరదేవత యొక్క చూపు అనేకమైన లక్షణములతో ఉంటుంది. అందుకే ఆవిడ చూపు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి లక్షణం ఉంటుంది. ఆవిడ అలా చూస్తోంది అనుకోండి, ఆమె పరమేశ్వరుడి గురించి ఆలోచిస్తోందని గుర్తు, ఆమె ఎప్పుడూ పరమేశ్వరుడి గురించి ఆలోచిస్తుంది. ఆమె ఇలా ఉందనుకోండి, కనుబొమ్మలు ముడివేసింది అనుకోండి, మనందరి బాధలు చూసి అరే రే నా కాళ్ళు పట్టుకుంటేనే రక్షిస్తానంటే వీళ్ళు ఎందుకురా పట్టుకోకుండా ఇలా తిరుగుతారు, వాళ్ళు పట్టుకోకపోయినా నేను రక్షించగలను, కానీ మనుష్య జన్మకి బుద్ధినిచ్చాను కదా, వాళ్ళు ఎందుకు అలా నిశ్చయం చేసుకోలేకపోతున్నారు అని ఆమె కనుబొమ్మలు ఇలా ముడేస్తుంది, కోపంతో కాదు. మనం ముడేస్తే రెండు కారణాలకు ముడేస్తాం. ఒకటి కోపం వస్తే ఇలా ముడేస్తాడు. అమ్మవారు కోపం వస్తే కనుబొమ్మలు ముడివేస్తుందని లేదు లోకంలో, కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆవిడ. ఆవిడ కనుబొమ్మలు ఎక్కువ ఇలా ముడివేసే ఉంటుంది, దగ్గర చేసి ఇలా చూస్తుంది. ఎందుకని అంటే శంకరాచార్యులు వారు చెప్పారు, ఆమె అలా ఎందుకు చూస్తుందంటే భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని అన్నారు. భువనములంటే సమస్త లోకములు. వీళ్ళెప్పుడూ భయంలో ఉంటారు, ఏదో భయం, ఏదో ఒక భయం. అసలు భయమే మృత్యువు. మనిషి ఎంతకాలం బ్రతికాడు అంటే ఎంతకాలం చచ్చిపోతూ బతికాడు అన్నదే అర్థం యథార్థానికి. ఎందుకంటే ఆవిడ మృత్యుదారు కుఠారిక అని లలితా సహస్రంలో నామం ఉంది కదా. అన్నిటికీ ఏమంటాడంటే చచ్చిపోతున్నానంటాడు. కరెంట్ లేదండి అని అనుకుంటా, అమ్మ చచ్చిపోయామండి అంటాడు. టికెట్ దొరకలేదండి అన్న, అమ్మ చచ్చిపోయానండి అంటాడు. ఏమండి మీ పరుసు కనపట్టలేదు, మరి మీరు తీసుకొచ్చాను అంటున్నారు, ఇక్కడ పెట్టానంటున్నారు, పరుసు కనపట్టలేదు, బాబోయ్ చచ్చిపోయానండోయ్ అంటాడు. అస్తమానం చచ్చిపోవడమే, నేను బతికున్నానండోయ్ అని అన్నవాడు ఒక్కడో ఉండడు. నేను బతికేశాను అండో, నేను చచ్చిపోయాను అంటుంటాడు. అది గురుకృప ఈశ్వర కృప అర్థమైన వాడు నీ చచ్చిపోయానంట, నీ బతికానంటాడు, అంతే తేడా. అందుకే రుక్మిణీదేవి నీ చచ్చిపోయాను అందవు, నీ బతికానంట. జలజాత క్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్. నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగనే నేర అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. నీ కృపన్ బ్రతికితిన్, గురువు యొక్క కృపచేత బ్రతికాననాలి. గురువుగారి కృప దేనికి, దేని కొరకు అంటే గురువుగారి కృప వల్ల నేను బతికేశాను. నేను బతికేశానంటే ఈ శరీరం కాదు, ఎప్పుడూ చావంది తెలిసిపోయింది, ఎప్పుడూ చావంది తెలిసిపోయి అదే నేనని నాకు అర్థమైంది. కాబట్టి నాకు చావు లేదని తెలిసింది. ఇప్పుడు నేను నిర్భయ స్థితిని పొందాను. గురువు గారి వలన ప్రయోజనం ఏమైనా లోకంలో ఉంది అనుకుంటే బతికిపోవడమే తప్ప, చచ్చిపోతానని భయపడుతూ గురువుగారి దగ్గర ఎన్ని దశాబ్దములు తిరిగిన వాడైనా వాడు గురువుగారి అనుగ్రహానికి నోచుకున్నవాడు అని చెప్పడం అంత తేలిక అంటే ఏమో, దాని జోలి నాకెందుకు. కాబట్టి అసలు పరిపూర్ణమైన గురువు యొక్క అనుగ్రహమునకు నోచుకునుట అన్న మాటకు అర్థం ఏంటంటే నిర్భయ స్థితిని పొందుట. నిర్భయ స్థితి ఎప్పుడు కలుగుతుంది? రెండవ వస్తువు లేదు, అద్వైతీ భావన యందు తాను ఉంచుకొని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం గురు బోధ వలన సాధన వలన సంభవములు. కాబట్టి ఆ తల్లి భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయ భంగ వ్యసనిని, భువనముల యొక్క భయాన్ని పోగొట్టడానికి వీళ్ళు ఎందుకురా ఇలా భయపడతారు అన్నింటికీ, నేనున్నానని ఎందుకు నమ్మరు అని ఆవిడ ఇలా కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఉంటుందిట. నన్ను ఎందుకు నమ్మర్రా మీరు, మీ భయాలు పోగొట్టడానికి నేనున్నాను కదరా అని ఆమె వ్యసనిని ఆలోచిస్తే ఇలా కనుబొమ్మలు ముడేస్తుందిట. అటువంటి తల్లి కన్ను రెప్పలు మాత్రం ఎప్పుడూ ముయ్యదు, చూడడమే తప్ప చూపు ఆగడం ఉండదు ఆవిడది. అది అమ్మవారి లక్షణం. అందుకే అమ్మవారి పేర్లన్నీ కూడా అక్షి సంబంధంగా ఉంటాయి. ఏదో పద్మాక్షి, విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి, అలా అక్షి సంబంధంగా ఉండడానికి కారణం ఆ చూపుకి ఇబ్బందికరంగా రెప్ప మూతపడడం అన్నది లేదు. ఒకవేళ ఆవిడికే రెప్ప మూతపడింది అనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, సమస్త భువనములు లయమైపోయాయని గుర్తు. చీకట్లు కమ్ముకున్నాయి, చీకట్లు కమ్ముకున్నాయంటే ఇక సూర్యోదయం అవని స్థితి. అంటే ప్రళయ జలముల ఎందు మునిగిపోయితే లోకాలు ఆమె కనురెప్పలు మూతలు పడతాయి. అంటే ఆవిడ కనురెప్ప వెయ్యదు, ఎప్పుడూ తెరిచి ఉంటుంది. కానీ తెరిచి ఉన్నా ఆ రెప్పల కదలిక చేత, కనుగుడ్డు యొక్క కదలిక చేత ఆమె దృష్టి ప్రసారము యొక్క ప్రయోజనము తెలుస్తూ ఉంటుంది. అందులో మూకశంకరులు అన్నారు, ఈ ఆవిడిది కటాక్షము అని ఈ శ్లోకంలో ఆయన అనలేదు. ఆమె కడగంటి చూపు చూస్తోంది అని అనలేదు, వీక్షణ చూస్తోంది. చూస్తోందంటే ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, ఇలా చూడడం ప్రధానమని మనం అంటలేదు. మంచిదే, ఆవిడ అలా చూడవలసిందే. ప్రధానం ఇలా చూడాలి. ఎందుకని, నేను ఇక్కడ నా బంగారు రుద్రాక్షలు తీసి ఎందుకో ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ పెట్టి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఉన్నాయా అనుకుంటే ఓసారి ఇలా చూసుకుంటుంటాను. ఎందుకు, నాకు వాటి మీద ఉన్న ఆపేక్ష. గబుక్కునవి వాళ్ళు వీళ్ళు వచ్చారు కలిపారు, ఏ తలగడా కిందకో వెళ్ళిపోతే మర్చిపోయి వెళ్ళిపోను కదా, ఇక్కడే ఉన్నాయా అని ఇలా చూసుకుంటూ ఉంటాను. దేని మీద నాకు విపరీత మమకారమో దాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాను. అలా ఎక్కువ ఎవరు చూస్తారు, తల్లి చూస్తుంది. ఎవరిని చూస్తుంది, బిడ్డని చూస్తుంది. ఎందుకు చూస్తుంది, వాడు ప్రమాదమైన వాటిని పట్టుకుంటున్నాడేమో అని చూస్తుంటాడు. వాడు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు, ఆవిడ వంట చేసుకుంటూ ఉంటుంది, ఇటు వంట చేస్తూ ఇలా చూస్తుంటుంది, ఇలా చూస్తుంది. ఎందుకని, వాడు ఏమైనా ముట్టుకోకూడదు, ముట్టుకుంటున్నాడా ఏమి, ప్రమాదం తెచ్చుకుంటాడా. అలా చూసింది అంటే పరమ ప్రేమ అని గుర్తు. అమ్మవారిప్పుడు ఇలా చూస్తోందని ఏమిటి అందులో ఆ నమ్మకం. అలా శంకర అలా చెప్పలేదుగా మూక శంకరాచార్యులు వారు, ఆయన వీక్షణ అన్నారు, కానీ ఒక పోలిక వేశారు, దానివల్ల అది కటాక్షమని తెలుస్తుంది. దేనిచేత, కుంభజన్మ అన్నమాట వాడారు. కుంభజన్మ అంటే కలశము నుండి పుట్టినది అని. కలశము నుండి పుట్టినటువంటివి ప్రపంచంలో ఇద్దరే ఇద్దరున్నారు. కలశము మనం లోకంలో కలశ పెట్టామనుకోండి, కలశకి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఏమీ ఆవాహన చేయకుండా కలశ పెట్టినా అందులోకి ఆవాహన అయిపోతుంది. శంకరాచార్యుల వారు శివానందలహరిలో చెప్తారు ఆ రహస్యం. ఏమిటి ఆవాహన అవుతుంది, పార్వతీ పరమేశ్వర పాద ద్వంద్వము ఆవాహన అవుతుంది. అందుకే చాలా భగవద్భక్తి తత్పరులైన వారు దేవాలయానికి వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చే వరకు ఈశ్వరుడు లోపల కూర్చోడు. ఆయనకున్న ప్రేమ అటువంటిది, ఒరే వాడు వచ్చాడు రా నేను బయటికి వస్తానంటాడు. ఈశ్వరా అందరూ మీకోసం వస్తారు, మీరు వెళ్ళడం ఏమిటండి బయటికి, నేను ఉండలేనంతసేపు, నేను బయటికి వచ్చి నించుంటాను వాడి కోసం అంటాడు. నేనే బయటికి వచ్చి నించుంటానంటే మీరు విగ్రహాన్ని పట్టుకొచ్చేస్తారా ఏమి, రాకూడదు. అప్పుడు ఏం చేస్తారు, ఒక పూర్ణ కలశాన్ని పూర్ణ కుంభం అంటారు, పూర్ణ కలశమే పూర్ణ కుంభము, దాన్ని పట్టుకుని బయటకు వస్తారు. వస్తే మర్యాద కలిగిన వాడి లక్షణం ఏమిటి, చెప్పులేసుకు దిక్కకూడదు, వెంటనే దిగగానే దాన్ని ముట్టుకోవాలి. ఎందుకు ముట్టుకుంటారు అంటే, పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు, నా తండ్రి నేను గుడికి వస్తుంటే నేను వచ్చి నిన్ను దర్శనం చేయడం కాదు, నా కోసం నువ్వు బయటికి వచ్చావా, ఇంత ప్రేమ నా మీద, ఏముందని నా మీద ఇంత ప్రేమ, నిర్హేతుక కృప, ఎంత కటాక్షమయ్యా నా మీద నీకు, ఇది నేను ఎప్పటికీ నిలబెట్టుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు. ఇప్పుడు వాడు నా కోసం బయటకు వచ్చాడని నువ్వు అహంకరించకూడదు, ఎవరినీ పలకరించకుండా నువ్వు ఆ కలశని ముట్టుకోవాలి ముందు. అందుకే పూర్ణకుంభం తీసుకొస్తే ఎవరి కోసం తీసుకొచ్చారో వారు పూర్ణకుంభం ముట్టుకునే అవకాశం ఇవ్వాలి. మొట్టమొదట దాన్ని ముట్టుకోవాలి. ముట్టుకుంటే దేవాలయంలో ఉన్నటువంటి స్వామి కదిలి బయటికి వచ్చాడని గుర్తు. అందుకే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు పూర్ణకుంభాన్ని దాటి వెళ్ళకూడదు, పూర్ణకుంభం ముందు నడుస్తూ ఉండాలి, తాను వెనక నడుస్తూ ఉండాలి. పూర్ణకుంభం గుళ్ళోకి వెళ్ళిపోయి ఈశ్వరుడి పక్కకి వెళ్ళిపోతుంది, తాను అక్కడ నిలబడి ఈశ్వర దర్శనం చేసుకుంటాడు. అంటే ఆయన స్వస్థానమనందు చేరిపోయాడు, వీడు పరమ సంతోషంగా ఈశ్వర దర్శనం చేసుకుని బయలుదేరాడని గుర్తు. కాబట్టి కలశ ఎప్పుడు పెట్టినా ఒకటి గుర్తు, కలశలోకి ఆవాహనం అవుతాయి, కలశలోంచి బయటికి ఏమీ వెళ్ళవు, కలశ లోపలకు వస్తాయన్నీ. మీకు ఒక మూర్తి ఉందనుకోండి దేవాలయంలో, మూర్తి నుండి బయటికి వస్తుంది, ఏమొస్తుందని అడుగుతారేమో, మీ కోరిక తీర్చగలిగినటువంటి శక్తి ప్రకటనమవుతూ ఉంటుంది అందులోంచి. ఆ శక్తి ఎక్కడిది, మూర్తికి కింద ఉన్న చక్రంలోది. చక్రానికి శక్తి ఎక్కడిది, దేవాలయం లోపల ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క సుస్వరమైనటువంటి మంత్ర పఠనము వలన, దేవాలయంలోకి వచ్చేటటువంటి భక్తుల యొక్క శౌచము వలన, మూడు దేవాలయంలో పెట్టేటటువంటి నైవేద్యము వలన. మీరు నైవేద్యం ఎంత అందంగా ఎంత చక్కగా పెడతారో మూర్తి అంత శక్తి పుంజుకుంటుంది. మీరు లౌకిక ప్రసంగాలు చేశారనుకోండి గుళ్ళోకి వెళ్ళి, మీరు గుళ్ళోకి తరచుగా ఎక్కువ మంది ప్యాంటు చొక్కాతోనే వెడతారనుకోండి ఆ గుడికి, ఆ గుడి శక్తి క్షీణించిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే శౌచము లేదు, శౌచము లేని కారణం చేత చక్రానికి శక్తి తగ్గిపోతుంది. చక్రానికి శక్తి తగ్గిపోతే చక్రంలోంచి శక్తి తగ్గింది కాబట్టి మూర్తి శక్తి తగ్గిపోతుంది, అనుగ్రహ శక్తి ఉండదు మూర్తికి. ఆయన మిమ్మల్ని కటాక్షించలేడు, ఆయన మీ కోరికలు తీర్చగలిగిన శక్తి ఉండదు ఇంకా స్వామికి, అది తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ శక్తినివ్వాలంటే తవ్వి చక్రం పైకి తీయకూడదు, పైన ఉన్నటువంటి ఆ పైన కలశలు ఉంటాయి దేవాలయానికి, కలశల మీద కుంభాభిషేకం చేస్తారు, అవి పుచ్చుకుంటాయి, అవి ఏరియల్ లాంటివి, అవి పుచ్చుకుని చక్రానికి ఇస్తాయి. ఇస్తే మళ్ళీ చక్రం బాగా శక్తిని పొందితే ఈశ్వరమూర్తి మళ్ళీ ఎక్కువ తేజస్సుని వెదజల్లుతుంది. అందుకే ఒక దేవాలయాన్ని మీరు ఎంత అందంగా కట్టారన్న దానికన్నా ఆ దేవాలయం యొక్క శక్తిని ఎలా కాపాడుతున్నారన్నది అత్యంత ప్రధానమైనది. ఆ శక్తిని కాపాడుకోవడం అంటే ఎలాంటిదంటే మనకి ఆపద నుండి గట్టెక్కించగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడనుకున్నప్పుడు వాడి శక్తి క్షీణించేటట్టు మనం వెళ్ళకూడదు, దాన్ని కాపాడేటట్టుగా మనం ప్రవేశించాలి. అది వేదం యొక్క ఆచారకాండ రహస్యం. అలా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. ఒక దేవాలయంలోకి వెడితే, దేవాలయంలోకి వెళ్ళినా ప్రవచన మంటపంలోకి వెళ్ళినా సెల్ ఫోన్ మాట్లాడితే పోతుంది ఈశ్వర తేజస్సు. కాబట్టి ఈశ్వర తేజస్సుని హరించేది ఏది అంటే ఈశ్వరుడి మీద వెలుతురు పడటం. కృతకమైనటువంటి దీపాల కాంతి పడకూడదు, ఒక్క నూనె దీపం నీతి దీపపు కాంతిలోనే చూడాలయ్యింది. సరే, అందుచేత ఇప్పుడు ఆయన కలశము నుండి పుట్టినవారు అన్నారు. కలశము లోపలికి అన్నీ విడితే మూకశంకరులు చెప్తున్నారు కలశములోంచి వచ్చిన వాడి వంటిది అది అన్నారు. కలశములోంచి వచ్చిన వాళ్ళు ఈ లోకంలో ఇద్దరే ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు? ఒకరు వశిష్ఠుడు, ఒకరు అగస్త్యుడు. ఇద్దరు చాలా గొప్పవాళ్ళు, కానీ ఇద్దరిలో ఒకడు పొట్టివాడు, చాలా పొట్టిగా ఉంటారు. ఆయన పేరు అగస్త్యుడు. ఆయనకి ఆ పేరు ఎవరు పెట్టారు? ఆయనకి ఆ పేరు పెట్టడానికి ఎవరు లేరు. ఆయన పుట్టినప్పుడు అసలు ఎవరూ లేరు. కారణం ఏమిటి? ఆయన కారణ జన్ముడు. అందుకే నదుల యొక్క మహాత్ముల యొక్క పుట్టుకల గురించిన విచారణ చెయ్యరాదు. ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే అగము అంటే కొండ, స్తంభింపచేసిన వాడు అగస్త్యుడు. అంటే శాశ్వతంగా ఆయన కీర్తి గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏమిటంటే ఒక మహాపర్వతం యొక్క గర్వాన్ని అణిచి అది కుంగిపోయేటట్టుగా చేసిన వాడెవరో వాడు అగస్త్యుడు. ఈ శ్లోకంలో అగస్త్యుడు గురించి చెప్తున్నారని మీరు ఎలా చెప్తారండి? వశిష్ఠుడి గురించి కూడా చెప్పచ్చుగా, ఆయన కుంభసంభవుడేగా, ఆయన కలశంలోంచి వచ్చినవాడేగా. ఆ శ్లోకంలో ఒక మాట ఉంది, సంసార వింజగిరి కుంఠ నకేలి చుంచుహు. వింజగిరి అన్న మాట ఉంది. వింజపర్వతం యొక్క అహంకారాన్ని అణిచిన వాడు అగస్త్యుడు, వశిష్ఠుడు కాడు. కాబట్టి అగస్త్యుడు గురించి చెప్తున్నారు. అగస్త్యుడు పొట్టివాడు, ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. ఆయన పొట్టిగా ఉంటే మీకెందుకండి? మహాత్ముడు పొట్టిగా ఉంటే పొడుగా ఉంటే ఏంటి అంటే అదే ఆధారం ఈ శ్లోకంలో అమ్మవారి చూపు కటాక్షం అని చెప్పడానికి. శంకరులు చెప్పలేదు, ముఖశంకరులు. మనం దాన్ని కటాక్షము అని నిర్ధారించాలంటే ఆ మాటని బట్టి అన్వయం చెయ్యాలి. వశిష్ఠుడు కాదు అగస్త్యుడు, అగస్త్యుడు చూపుగా చెప్పబడుతున్నాడు. కాబట్టి పొట్టివాణ్ణి చూపుగా తీసుకున్నారు అంటే ఇది పొడుగు చూపు కాదు, పొట్టి చూపు అంటే ఇలా చూసిన చూపు. కాబట్టి కటాక్షం గురించి చెప్తున్నారు, ఇలా చూడడం చెప్పట్లేదని చెప్పాలప్పుడు. అలా మీరు ఆలోచన చెయ్యడమే ఆ శ్లోకం మీద ధ్యానం. అలా మీరు జవాబుకి రావాలి అంటే మీరు దాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే మీకు తెలియకుండానే మీరు ఆ శ్లోకం చదివినప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారు ఎలా చూస్తూ ఉంటుంది ఈ శ్లోకంలో అన్నది చదివి బాగా ధ్యానం చేస్తే తళుక్కుని మీకు ఆలోచన తడుతుంది. ఓ సంసార వింజగిరి కుంఠ నకేలి చుంచు అగస్త్య అన్నమాట వాడారా శ్లోకంలో? లేదు. పైగా ఇంకో అయోమయం ఎందుకని? ఇద్దరు కలశజులు. అందులో వశిష్ఠుడా అసలు కలశంలోంచి పుట్టిన వాళ్ళు ఇద్దరెవరో ముందు తెలియాలా? ఆ తెలిస్తే మళ్ళీ ఇద్దరిలో ఒకడు కాదు ఒకడన్న మాట తెలియాలా? కలశలోకి అన్ని వెళ్ళిపోతే కలశలోంచి వీళ్ళెలా పైకి వచ్చారు? అమ్మవారి చూపు కంటి నుండి పైకొస్తుంది, కలశ నుండి వాళ్ళు పైకి వచ్చారు. కంటి కన్ను ఎప్పుడు తడిగా ఉండాలి, ఆర్ద్రా అంటారు, కన్ను తడిగా ఉండాలి. కన్ను పొడారిపోయింది అనుకోండి ప్రమాదం, అది ఆరోగ్యవంతమైన లక్షణం కాదు. కన్ను పొడారిపోకూడదు, కన్ను తడిగా ఉండాలి. అందున అమ్మవారి కన్ను తడిగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? కన్నీళ్లు పెట్టుకుందని కాదు, ఆ అవసరం అగత్యం ఆవిడికి లేదు. ఆర్ద్రా అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యందు ప్రేమ చేత ఆర్ద్రా, ఆమె భర్తని కళ్ళల్లో పెట్టుకుంటుంది, మహాకామేశ్వరుని కన్నులలో పెట్టుకు చూసుకుంటుంది కాబట్టి కామాక్షి కాదు, మన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది కాబట్టి ఆ కళ్ళు ఎప్పుడు తడిగా ఉంటాయంటే అంత ప్రేమతో దయార్ద్రా అంటారు. పరమశివుడి గురించి మాట్లాడుతూ ఒక చోట ఆయన గురించి చెప్తూ వామీ భాగే హిమగిరి దుహితా దయార్ద్రా అంటారు. అయ్యా నీకు ఎడం చేతి పక్కన హిమవంతుని కూతురుంది, అసలే హిమవంతుడు చల్లనివాడు, ఆయన కూతురు చల్లగా ఉంటుంది, దేని చేత చల్లతనం? కళ్ళ తడి ఇంకో కారణం చేత కాదు, దయార్ద్రా దయచేత తడి. మన ఎందు దయ, అయ్యో ఈ పిల్లల్ని రక్షించుకోవాలి రక్షించుకోవాలి రక్షించుకోవాలని అమ్మకి ఎంత కారుణ్యమో జగదంబ కారుణ్యము దానికి లెక్కలేనన్ని రిట్లు. కాబట్టి అమ్మ కన్నులు తడిగా ఉన్నాయి, కలశ తడిగా ఉంటుంది, లోపల నీరుంటుంది, అందులో నుండి పైకొచ్చాయి మామిడి కొమ్మలు. అవి సామాన్యములు కావు, అవి పార్వతీ పరమేశ్వర పాదద్వందం. అక్కడ కలశ నుండి ఇద్దరు పైకొచ్చారు, ఒకడు వశిష్ఠుడు ఒకడు అగస్త్యుడు. ఒక ఆయన పొడుగ్గా ఉంటాడు, ఒక ఆయన పొట్టిగా ఉంటాడు. అమ్మ కన్నులు తడిగా ఉండి పూర్ణ కలశల్లా ఉంటే ఆ కలశము నుండి వచ్చాడు ఒకడు, ఒకడు ఇలా అయితే వశిష్ఠుడు, ఇలా అయితే అగస్త్యుడు. కాబట్టి పొట్టివాడు కలశ నుండి ఎందుకు వచ్చాడాయన అంటే మహాపురుష స్మరణము చెయ్యండి, ముందు ఋషి స్మరణము చెయ్యమని. కలశ నుండి ఎందుకు రావాలి వశిష్ఠుడు అగస్త్యుడు? ఒకనకొకప్పుడు దేవేంద్రుడు అడిగాడు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి, మీరిద్దరూ సముద్రాన్నంతటినీ ఇంకించేసి సముద్రపు అడుగున ఉన్న రాక్షసుల్ని చంపేయమన్నాడు కాలకేయాదుల్ని. వాళ్ళు చేయలేదు ఆ పని. వాళ్ళు రాత్రుళ్ళు వచ్చి ఆ రాక్షసులు లోకాన్ని బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఇంద్రుడు పిలిచాడు ఇద్దరిని, మీరిద్దరు ఎందుకు చంపలేదని అడిగాడు. వాళ్ళిద్దరు అన్నారు, సముద్రంలో అనంత కోటి జీవరాశి ఉంది, మేము సముద్రాన్ని కాల్చేస్తే ఆ జీవకోటి అంతా చచ్చిపోతుంది, అందుకని మేము కాల్చలేదన్నారు. ఆయన అన్నాడు, ఇది తిరస్కారం ధిక్కారం, నేను చేయమని చెప్పాను మీరు చేయలేదు, మీరెందుకు చేయలేదు నేను పిలిచి అడిగాక చెప్పారు తప్ప మీరు వచ్చి నాకు చెప్పలేదు, కాబట్టి ఇది ధిక్కారం, కాబట్టి మీరిద్దరూ వెళ్ళి భూలోకంలో ఋషులై పుట్టండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ భూలోకంలోకి రావాలి, ఋషులై పుట్టాలి. వాళ్ళు పుట్టడం అంటే వాళ్ళ అంశలు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ గొడవంతా మనం ఎక్కడ పడతామని అగ్నిదేవుడు తన యొక్క అంశ భరించగలవాడు కాబట్టి సూర్యుడిలోకి పెట్టాడు, వరుణదేవుడు తన అంశని వాయువులోకి పెట్టాడు. ఒకనకొక నాడు ఊర్వశి యందు సూర్యభగవానుడికి వరుణదేవుడికి కూడా మోహం కలిగింది. అలా ఎందుకు కలుగుతుందండి, వాళ్ళు మహాత్ములు కదా అని మీరు అడగచ్చు, దాని వెనక తాత్వికమైన రహస్యం ఉంటుంది. ఊర్వశి అందరి అప్సరసల్లాంటిది కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నరనారాయణులుగా ఆయన నారాయణమూర్తిగా తపస్సు చేస్తుంటే ఆయన తపస్సు భంగం చెయ్యడానికి అప్సరసలందరు వచ్చారు, ఆయన ముందు నాట్యం చేస్తున్నారు. ఆయన వాళ్ళందరి వంక చూసి ఆఖరణ ఇలా అన్నాడు, అంటే ఆయన తొడవ ఉంచి మహాందగత్తి ఒకటి పైకొచ్చింది. వాళ్ళందరూ సిగ్గుపడిపోయారు, ఇంత అందం ఆయన తొడలోంచి వచ్చింది, ఆయన శరీరం అంతట్లోంచి కాదు ఒక్క తొడలోంచి. మనం ఎంతటి వాళ్ళం, ఆవిడ అందం ముందు సిగ్గుపడి విడిపోయారు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఊర్వశీ జననము వెనక రహస్యం ఏమిటంటే ఆనందము నీలో ఉన్నది, ఆనందము వస్తువులో లేదు. ఆనందము అప్సరసది కాదు, ఆనందము తనలోనిదే, ఊరువుల నుండి పైకొచ్చి అది సరి అయిన పదార్థాన్ని చూసినప్పుడు వ్యక్తమైతే నీ సంస్కారం, అక్కర్లేనివి చూసి వ్యక్తమైతే నీకు సంస్కారం, అంతే తేడా. నారాయణుడు ఇలా అంటే ఊర్వశి పైకొచ్చింది, అందమైంది అంటే అందమంతా ఎక్కడుంది, ఆనందం అంతా ఎక్కడుంది? సత్యం శివం సుందరం అంటాం, అవి మూడు పర్యాయ పదాలు ఆత్మకి. ఆనందమునకు పర్యాయ పదాలు, ఆత్మకి పర్యాయ పదం ఆనందం. ఆ ఆనందము ఆ అందము ఇక్కడ నుంచి అభివ్యక్తమైంది అంటే అసలు నిజానికి ఆనందము నీలోనే ఉన్నది, అందము నీలోనే ఉన్నది. ఆ ఆత్మస్థితి అభివ్యక్తమైంది, ఆమెయే ఊర్వశి. ఆ ఊర్వశి వలన జన్మించాలి వీళ్ళు. కారణం పరదేవత యొక్క అనుగ్రహం. ఆవిడ ఆలోచిస్తుంటుంది ఎప్పుడు, ఏం ఆలోచిస్తుంటుందంటే ఈ లోకానికంతటికీ కూడా స్మరించినంత మాత్రం చేత పాపమును పోగొట్టగలిగిన వాళ్ళు, లోకానికి మహోపకారం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు పుట్టాలి. వాళ్ళు ఎవరి వలన పుడతారు? ఒక మహాపురుషుడి యొక్క తేజస్సు కదిలితేనే వాళ్ళు పుడతారు. మహాపురుష తేజస్సు కదిలింది, దాన్ని పట్టగలిగిన క్షేత్రం ఏది? ఒక్కొక్కసారి క్షేత్రం ఉండదు. ఆయన మహాపురుషుడు, ఆయన తేజస్సు ఉంది, ఆయన తేజస్సు కదిలింది, కానీ దాన్ని పట్టి నిలబెట్టి బిడ్డగా ప్రసవించగలిగిన క్షేత్రం లేదు. అందుకే కదా శివవీర్యం పట్టుకోలేక గంగ కుతకుతలాడిపోయింది. అందరికీ అన్నీ సంభవములు కావు, పట్టలేరు ఆ తేజస్సుని. అందుకే ఒక్కొక్కసారి మహాపురుషుల యొక్క పత్నులకు తరచుగా గర్భస్రావం అవుతుంది. కారణాల్లో అదొకటి, ఎందుకంటే పట్టగలిగినటువంటి శక్తిని పొందాలి, అలా పొందడమే లోపాముద్రాతత్వము అంటారు. అందుకే ఆవిడ పేరు లోపాముద్ర. అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర ఎందుకైందంటే ప్రపంచంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి స్త్రీలకు తమ అందమునందు కలిగినటువంటి అభిమానము ఎవరిని చూడటం చేత పోతుందో ఆమె లోపాముద్ర. సాధారణంగా అతివ అందం విషయంలో అతిశయాన్ని పొంది ఉంటుంది అంటారు, నాకు తెలియదు, అలా అంటుంటారు. కానీ లోపాముద్రాదేవిని చూస్తేట ఏ ఆడదైనా అనుకుంటుంది, చిచి తప్పు నేను అందంగా ఉన్నానన్న అహంకారం అర్ధరహితం, అసలు ఆవిడ ముందు నేనేపాటి దాన్ని అనుకుంటుందిట. ఎవరు? మూడు లోకములలోని వారు ఎవరూ లోపాముద్రకు సమము కారు. ఆవిడ ఎలా పుట్టింది? అగస్త్య మహర్షి అనుగ్రహంతో విదర్భరాజుకు పుట్టింది. తన భార్య పుట్టుకకు కారణం తన అనుగ్రహమే. అంతటి మహిమాన్వితుడు అగస్త్యుడంటే లేకపోతే ఆయనకి భార్యాస్థానంలో కూర్చోగలిగిన వాళ్ళు లేరు. అంత అందం ఉంటే సరిపోతుందా? కాదు. లోపాముద్ర అన్న పేరు ఆవిడికి ఎందుకు వచ్చిందో తెలుసా? భర్త ఎంతటి ధర్మాత్ముడో తత్తుల్యమైన ధర్మం ఉన్నది. ఆయన ఎంత ధర్మమో ఆవిడిది అంత ధర్మం. అందుకే అగస్త్యుడు వింటున్నాడు లలితా సహస్రం, అందులో పేరు వచ్చేసింది లోపాముద్రార్చిత అని. తన భార్య అర్చన కూడా చేసింది, అంత గొప్పది ఆవిడ. కాబట్టి ఆవిడ లోపాముద్ర. మూడవ అర్థం ఏమిటో తెలుసా? లోపాముద్ర అంటే ఆమె బాధపడుతూ ఉంటుందిట, ఆమె చాలా చికాగ్గా ఉంటుందిట. ఎప్పుడు? భర్త ఊళ్ళో లేకపోతే. భర్త ఊళ్ళో లేకపోతే ఆవిడికి చికాకు విరహవేదన వలన కాదుట, భర్త పద సేవ నాకు ఈరోజు దొరకలేదని. ఎవడికి కావాలరా పూజ అంటుందిట ఆవిడ. ఎవడికి కావాలి పూజ? ఏరి ఆయన పాదాలకు నమస్కారం చేస్తే చాలు, ఇవాళ ఆయన లేరు ఊళ్ళో, ఆయనకి ఆయన పాదాలకు నమస్కారం చేసే అవకాశం లేకపోయింది, చికాకుగా ఉంటుందిట ఆవిడ. ఆవిడ చికాకుగా ఉండేది దేనికి అంటే భర్త యందు విరహము చేత కాదు, భర్త పదపూజ దొరకలేదా రోజని ఆమె కుందేటటువంటి లక్షణం ఉన్న తల్లి. ఆమె ఒక పని చేస్తే ఇలా చేస్తే బాగుండేదేమో అని ఎవ్వరూ అనలేని లోపములేని తల్లి కనుక లోపాముద్ర. అందుకే అగస్త్యుడు ఎంతటి వాడో లోపాముద్ర అంతటిది. అసలు ఆ దంపతులు అటువంటి వాళ్ళు అసలు మీరు లోకంలో చూడలేరు. అసలు అగస్త్యుడు అగస్త్యుడేనండి, మహానుభావుడు అగస్త్యుడు అంటే రామాయణంలో వాల్మీకి మహర్షి అసలు ఎన్ని సర్గలు చెప్పారు. అగస్త్యుని ఆశ్రమం అంటే అలా ఉంటుంది. వెంకటేశ్వరుడంతటి వాడు ఏడు కొండల మీద వెలియడానికి కారణంలో ఒకటి అగస్త్యుడు పక్కన ఉన్నాడని. పెళ్ళవగానే 6 నెలలు ఆయన ఆశ్రమంలోనే ఉన్నాడు, చేతకాక అంతటి మహానుభావుడు కాబట్టి. ఆ అగస్త్యుడు చాలా పొట్టిగా ఉంటాడు. ఎందువల్ల? మళ్ళీ వెనక్కి రండి. ఈ వాయువు వరుణుడు తమ తమ తేజస్సుల్ని సూర్యునకు, వాయువు అగ్ని సూర్యునకు వరుణునకు ఇచ్చారని చెప్పాను మీకు. ఊర్వశి ఎందు వ్యామోహాన్ని పొందారు. ఆ ఊర్వశి కారణాంతరముల చేత సూర్యశాపం వల్ల పురూరువునికి భార్యగా వెళ్ళిపోయింది. అది అమ్మవారి శాసనం. మహాత్ముల వలన మహాత్ములు పుట్టాలి, లేకపోతే ఈ లోకాన్ని నడిపించే వాళ్ళు ఉండరు. అందుకని ఆవిడ శాసనమైంది, ఇద్దరు మహాత్ములు జన్మించాలి. ఒకడు అగస్త్యుడు చేసిన ఉపకారములను చెప్పడం నా వలన అయ్యే పని కాదు. అంతటి మహాత్ముడు అగస్త్యుడు. వశిష్ఠుడు సాధ్యం కాదు. అసలు ఈ లోకానికి వశిష్ఠుడు ఇచ్చిన బహుమానం ఏమిటో తెలుసా? రామనామం. ఆయన రామ అన్న నామం పెట్టుండకపోతే మీకు నాకు ఆ నామం దొరకదు. రామనామాన్ని ఇచ్చినటువంటి వాడు వశిష్ఠుడు. అసలు మనం ఉన్నామంటే కారణం మన పాపపుణ్యములను క్షయం చేసుకోవడానికి, మనం శరీరాలు తీసుకుని భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినవాడు అగస్త్యుడు. ఎందుకని? ఈ లోకములన్నీ ఆగిపోయాయి ఒకప్పుడు. వింధ్యపర్వతం పెరిగిపోతే సూర్యగమనం ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ వింధ్యపర్వతాన్ని ఉంచినవాడు అగస్త్యుడు. వీళ్ళిద్దరూ లేకపోతే లోకాలు లేవు, ఎవ్వరు లేరు. అసలు పునర్జన్మలు ఎన్ని రెట్లు పెరుగుతాయో నామంతో తీసేశాడు వశిష్ఠుడు. ఇంతటి మహిమాన్వితులు పుట్టాలి. ఇంతటి మహిమాన్వితులు పుట్టాలంటే ఎంతటి మహిమాన్వితుల తేజస్సు కదలాలి. అందుకుని ఇంద్రుడి నోటిని ఆవహించి శపింపచేసింది ఆవిడ. మూకశంకరులే అంటారు ఒక చోట, అసలు అమ్మవారి అనుగ్రహం ఎక్కడుంటుందో అక్కడే వాగ్దేవి కటాక్షం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం లేనివాడు మాట్లాడలేడు. కాబట్టి ఇప్పుడు ఆ సూర్యనారాయణమూర్తికి, వరుణదేవుడికి వాళ్ళ వాళ్ళ తేజస్సులు కదిలే. ఆ కదిలిన తేజస్సు వాళ్ళు ఏం చేశారంటే, పుట్టబోయే వాళ్ళు సామాన్యులు కారు. పరదేవత సంకల్పం, మహామహిమాన్వితులు పుట్టాలి. వాళ్ళు పూర్ణ కలశంలోకి విడిచిపెట్టారు. సామాన్యులకి దోషం అది. మహాత్ములు పుట్టడానికి అంత పరమపావనమైన ప్రదేశమే అనువయింది. ఇప్పుడు ఆ కలశలోంచి వాళ్ళు ఉద్భవించారు ఇద్దరు. పుడితే వాళ్ళకెవరు ఉపనయనం చేస్తారు? వాళ్ళకెవరు జన్మ సంస్కారాలు చేస్తారు? దేవతలందరూ వచ్చి చేశారు. ఎందుకని? దేవతలంటే దివు ప్రకాశము కలిగిన వారు, వాళ్ళు లోకోపకారులు. వీళ్ళు కూడా దేవతలకే ఉపకారం చేస్తారు, లోకోపకారం చేస్తారు. ఎవరు భగవద్భక్తులో వాళ్ళకి ఉపకారం చేస్తారు. అందుకని వీళ్ళిద్దరికీ సమస్త సంస్కారములు దేవతలే చేశారు. దేవతలు చేసి దేవతల చెయ్యి కూడా దాటిపోతే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా ఈ సమస్యకి పరిష్కారమేమి అని అనుమానంలో పడిపోతే అగస్త్యుడి దగ్గరికి పొమ్మంటుంటాడు. అంతటి మహానుభావుడు అగస్త్యుడు అంటే. ఎందుకని? ఈ లోకానికి ఎన్నో పర్యాయాలు వచ్చాయి ఇలాంటి ఉపద్రవాలు. ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, ఎన్ని మార్లు వచ్చింది లోకంలో. ఎప్పుడెప్పుడు అంతటి ఉపద్రవం వచ్చిందో అప్పుడప్పుడు ఆదుకున్నవాడు అగస్త్యుడే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కాలకేయాది రాక్షసులు సముద్ర గర్భంలో ఉండి రాత్రిళ్ళు వచ్చి ఎందరో బ్రహ్మవాదుల్ని చంపేశారు. చంపేస్తే శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తారు. ఆయన అన్నాడు, ఆ నీటినంతటినీ తీసేస్తే ఉత్తర క్షణంలో చచ్చిపోతాయి జలభూతములన్నీ. నీటితో నీటినంతటినీ పుచ్చేసుకుని నీటినంతటినీ వదలగలిగిన వాడు ఉండాలి. అగస్త్యుడు ఒక్కడే ఆయన దగ్గరికి పొండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ. అయ్యా, ఈ సముద్రాన్నంతటినీ కూడా మీరు పుడికిల పట్టి ఆపోషణం చెయ్యండి అన్నారు. అంటే మూడు మాటలు పుచ్చుకోమని. ఆయన అన్నాడు, ఇది మూడు మాటలు ఎక్కడ సరిపోతుందని ఒక్కసారి పుచ్చుకున్నాడు. ఆయనకి మూడు మాటలు చాలలేదు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తేజస్సు చూసి తెల్లబోయారు. బృహస్పతి స్తోత్రం చేశాడండి. లోపాముద్రాగస్త్యులను కలిపి కాశీఖండంలో బృహస్పతి స్తోత్రం చేశాడు దేవగురువు. అంటే అగస్త్య ప్రభావం ఎటువంటిదో, లోపాముద్రా ప్రభావం అంటే ఎటువంటిదో మీరు చూడండి. అటువంటి మహానుభావుడు, మీరు దీన్ని తాగేసేయండి, మళ్ళీ వదిలేయాలి సుమా అనలేదు వాళ్ళు, మర్చిపోయారు ఆయన్ని చూడగానే. ఆయన ఇలా తీసి ఒక్క మాట ఆయనకున్న మంత్రశక్తితో పట్టేడిపోయింది లోపలికి సముద్రం అంతా. వీళ్ళు వెళ్ళి ఆ రాక్షసులు అందరినీ ఏదో సంహారం చేసేశారు, మళ్ళీ వచ్చి నీళ్ళు వదిలేయండి అన్నారు. ఆయన అన్నాడు ఈ మాట మీరు నాకు ముందు చెప్పలేదు కాబట్టి అవి జీర్ణం అయిపోయాయి లేవు. అయ్యో బాబోయ్, మరి ప్రాణులు ఎలా ఉంటాయి ఇంత పెద్ద గొయ్యే సముద్రం, పోనీ ఉన్న నీళ్లు వదిలిపెట్టండి అన్నారు. జీర్ణం అయిపోగా మిగిలిన నీళ్లు నా మూత్రావయవంలోంచి వదిలిపెడతాను అని ఆయన మూత్ర విసర్జన చేశాడు. అదే సముద్రం, అందుకే ఉప్పగా ఉంటుంది. అందుకే దానిలో నిత్య స్నానం లేదు, పరమస్నానం ఒకటే ఉంది. అది అగస్త్య మహర్షి యొక్క కడుపులో మిగిలిపోయిన నీరు అది. అంటే అలా పడుతుందా అండి అంటే వాళ్ళ మంత్రశక్తి అటువంటిది. శంకర భగవత్పాదులు నర్మదా నదికి వరదలు వస్తే కమండలంలోకి పట్టారు, అది శక్తి. ఈ దేశంలో గొప్పతనం అంతా ఎక్కడుందంటే మంత్రానుష్ఠానము చేత ఈశ్వరోపాసనం చేత వచ్చినటువంటి బలం. సాధారణ బలం ఏముంటుందండి, ఇవాళ ఉన్నది రేపు ఉండదు. పరమేశ్వరోపాసన వలన పొందిన బలమే బలము. కాబట్టి అటువంటి వాడు అగస్త్యుడు. ఆయనే సామాన్యుడు కాడు, వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇల్వలుడు ఒకసారి బ్రాహ్మణుణ్ణి పిలిచి మాకేమైనా మంత్రం ఇవ్వాయా, సమస్త సుఖములను పొందగలిగిన మంత్రం ఇయ్యి అన్నాడు. ఆయన అన్నాడు మీరు రాక్షసులు, మీకు సుఖాలంటే లోకాలకి దుఃఖాలు నేను ఇవ్వనన్నాడు. నీ పని ఇలా ఉందా అనుకుని, ఆ యుగంలో లక్షణం ఏమిటంటే తద్దినం పెడితే బ్రాహ్మణుల్ని పిలిచి మాంసం పెట్టాలి, అప్పుడు బ్రాహ్మణులు తినాలి. వద్దంటేనే ఊరుకోవట్లేదని కలియుగంలో తీసేశారు, దానికి బదులు మినుము తినమన్నారు, అందుకని గారెలు. కాబట్టి ఆ రోజుల్లో మాంసం పెట్టాలి పితృకార్యంలో. ఆయన ఏం చేశాడంటే ఏ బ్రాహ్మణుడు మంత్రం ఇవ్వనన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారి పితృకార్యం, మీరు రండి భోజనానికి భోక్తగా అన్నాడు. పాప వేరే బ్రాహ్మణుడు వచ్చాడు. వాడు ఆ ఇల్వలుడు తమ్ముడైన వాతాపిని పట్టుకుని మేక రూపంలోకి మార్చి చంపి వండి మాంసాన్ని పెట్టాడు, ఆ బ్రాహ్మణుడు తినేశాడు. ఆ ఇద్దరికీ కొన్ని శక్తులు ఉన్నాయి. తినేసినటువంటి బ్రాహ్మణుడు తినేశాడు మాంసాన్ని, మేక మాంసం. ఈ ఇల్వలుడు అన్నాడు వాతాపి రా అన్నాడు. అనగానే వాడు పొట్ట చీల్చుకుని పైకి వచ్చాడు, బ్రాహ్మణుడు చచ్చిపోయాడు. వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి చేశారు ముందు, తర్వాత ఏం చేశారంటే ఇదేదో బాగుందిరో బ్రాహ్మణుల మాంసం తినడానికి ఇదో మంచి అస్త్రం అని రోజు వెళ్ళి బ్రాహ్మణుల్ని తీసుకొస్తుండేవారు. తీసుకొచ్చి కూర్చోపెట్టి మాంసం పెట్టి మా నాన్నగారి తద్దినం అనడం, మాంసం పెట్టడం, వాతాపి బయటికి రా అనడం, ఆ బ్రాహ్మణుని ఇద్దరు తినేస్తున్నారు. ఒక రోజున వాళ్ళకి అగస్త్యుడు కనపడ్డాడు, ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన త్రికాల వీధి, ఆయన కనపడ్డాడు, ఆయన కనిపెట్టాడు. శుభ్రంగా తినేశాడు వాతాపి మాంసం, తినేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. వీడన్నాడు ఇల్వలుడు వాతాపి రా అన్నాడు. అగస్త్యుడు అన్నాడు ఇంకేం వస్తాడు వాడు, జీర్ణం అయిపోయాడు. అప్పుడు కాళ్ళ మీద పడి డబ్బిచ్చాడు, పాడియావులు డబ్బు ధనరాశులు సన్న చీరలు ఇస్తే అవి పట్టికెళ్ళి లోపాముద్రకిచ్చి రమిస్తే పుట్టాడు కొడుకు. అది అగస్త్య మహర్షి యొక్క శక్తి అంటే. ఆయనే రావణ సంహారంలో ఆదిత్య హృదయం ఇచ్చాడు రామచంద్రమూర్తికి. ఆ ఆదిత్య హృదయమే ఇప్పటికీ మనందరికీ కూడా శ్రీరామరక్షగా నిలబడింది సూర్యానుగ్రహాన్ని పొందడానికి. అటువంటి మహానుభావుడు అగస్త్యుడు గురించి నేను ఎంత చెప్తే పూర్తవుతుంది, అది అయ్యేది కాదు. అది అంతటి మహాపురుషుడు అగస్త్యుడు. ఆయన ఎన్నోసార్లు ఈ లోకాన్ని ఆదుకున్నాడు. ఒకసారి ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఆగిపోయాయి, ప్రత్యేకించి భూగోళం మీద ఏమి దేవతా కార్యము జరగకుండా స్తంభీభూతమైంది. కారణం, వింధ్య పర్వతానికి రెండు పుట్టాయి, ఒకటి అసూయ, రెండు గర్వం. ఎందుకని, మీరు పర్వతం బంగారు పర్వతం, బంగారు పర్వతం బాగా ఎత్తుగా ఉందంటారు, నేనేం తక్కువదేనా, నేను చాలా ఎత్తుగా ఉంటాను. ఆ మేరు పర్వతం చుట్టూ సూర్యుడు తిరుగుతాడు, సూర్యుడు తిరుగుతాడు కాబట్టి నవగ్రహాలు తిరుగుతుంటాయి. అందుకే సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు గ్రహాలను పిలుస్తారు, ఆగచ్చ ఆగచ్చ అంటూ పిలిచినప్పుడు ఏడు గ్రహాలు ప్రదక్షిణంగా వస్తాయి, రాహుకేతువులు అప్రదక్షిణంగా వస్తారు, మేరుకి అప్రదక్షిణంగా తిరుగుతారు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం ఇప్పటికీ అప్రదక్షిణ క్షేత్రం, శివాలయంలోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపుగా వెళ్ళాం, ఎడం చేతి వైపుగా వెడతాం, రాహుకేతు క్షేత్రం కాబట్టి అది. అటువంటి అప్రదక్షిణంగా ప్రదక్షిణంగా వచ్చే గ్రహాలన్నీ మేరువు చుట్టూ తిరుగుతాయి, అది ఆయనకి గొప్పతనం. గ్రహాలన్నీ నా చుట్టూ తిరుగుతాయని వింధ్య పర్వతానికి కోపం వచ్చింది, అసూయ పుట్టింది, సూర్యుడు దాని చుట్టూ తిరగడమే, నా చుట్టూ తిరగకూడదా. పెరిగిపోయి భూమికి ఆకాశానికి అడ్డంగా నించున్నాడు, సూర్య గమనం ఆగిపోయింది. అంటే సూర్యుడు కదలడానికి వీలు లేని రీతిలో, గ్రహములు కదలడానికి వీలు లేని రీతిలో పెరిగాడు. ఆ గర్వం తన బలంలోంచి వచ్చింది. ఇప్పుడు ఆయన యొక్క శిఖరములను నరికేయగలిగిన శక్తి, ఆయనతో తలపడగలిగిన శక్తి దేవతలకి కూడా లేదు. సృష్టి అంతా ఆగిపోయింది. సూర్యుడు తిరగకపోతే, చంద్రుడు తిరగకపోతే మీకు కాలం ఎలా తిరుగుతుంది? కాలచక్రం తిరగకపోతే నిత్య నైమిత్తిక విధులు ఎలా నడుస్తాయి? సంధ్యావందనాదులు ఎలా చేస్తారు? తిథి ఎలా చెప్తారు మీరు? ఆయు ప్రమాణం ఎలా తెలుస్తుంది? కాలము యొక్క గణనం ఎలా తెలుస్తుంది? ఆగిపోయాయి అన్నీ. ఆగిపోతే అప్పుడు అగస్త్యుడి దగ్గరికి పోమన్నాడు. అప్పుడు ఆయన కాశీఖండంలో వర్ణిస్తారు. కాశీ పట్టణంలో ఆశ్రమంలో కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళారు అందరూ. వెళితే లోపాముద్రాగస్త్యులు దర్శనమిచ్చారు. అప్పుడు స్తోత్రం చేశాడు బృహస్పతి. స్తోత్రం చేసి, అయా వింధ్య పర్వతానికి అహంకారం వచ్చింది, ఒక్క నువ్వే చెయ్యగలవు, నువ్వు వెళ్ళి వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచేసేయమన్నాడు. అంటే అగస్త్యుడు లోపాముద్రతో కలిసి బయలుదేరాడు, మహాత్యాగం చేశాడు. కాశీపట్టణాన్ని విడిచిపెట్టడం ఆయనకి సుతారము ఇష్టం లేదు. ఆయన ఒక చమత్కారమైన మాట అంటాడు. స్కాంద పురాణంలో ఆయన ఒక మాట అన్నాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఏం చేస్తాయంటే కాశీపట్టణానికి వెళ్ళే అర్హత కల్పిస్తాయన్నాడు. అంటే కాశీ అంత గొప్ప పట్టణం కాబట్టి అటువంటి అగస్త్యుడు కాశీని విడిచిపెట్టడం ఇష్టం లేక బాధతో కుందుతూ బయలుదేరి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వచ్చేస్తున్నాడు. ఇందు ప్రధాన ప్రయోజనం వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచాలి. దూరం నుంచి చూసింది అగస్త్యుడిని, అయ్య బాబోయ్ మహానుభావుడు వస్తున్నాడు రా, ఆయనకి అడ్డంగానే నించుంటే గ్రహాలు ఊరుకుంటాయి, త్రిమూర్తులు ఊరుకుంటారు, ఆయన ఊరుకోడు, ఏమిట్రో అలా నించున్నావు అంటాడు. అందుకని ఆయనకి నమస్కారం చెయ్యాలని నేల మీద పడిపోయి పడిపోయి నమస్కారం చేసింది. ఆయన అన్నాడు, ఊరే పెద్దవాణ్ణి అయిపోయాను రా, ఎక్కి దిగలేను నీ శిఖరాలు, దక్షిణ దేశం వెళ్ళి తీర్థయాత్ర చేసి మళ్ళీ వస్తా, అలాగే ఉండు అప్పటివరకు. అంటే వింజుడు అన్నాడు, ఆయన్ని కాదనడానికి భయం, అయ్యా గురువుగారు అలాగే పడుంటాను మీరు వచ్చేవరకు అన్నాడు. దాటి విడిపోయాడు. అగస్త్యుడు రాను రాడు, వింజలేవను లేవదు అంటారు. అందుకే మన అదృష్టం ఏమిటంటే వింధ్య పర్వతం పైకి లేవడం కాదు, కానీ అగస్త్యుడు దక్షిణ దేశానికి వచ్చాడు. దక్షిణ దేశానికి వచ్చి అగస్త్యుడు దక్షిణ దేశానికి రావడం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందినది ఎవరు అంటే తూర్పుగోదావరి జిల్లా దక్షారామక్షేత్రంలో ఉన్నాడు. ఆయన ఇప్పటికీ ఓ స్తంభంలో ఉన్నాడు ఆనంద తాండవం చేస్తూ. వ్యాసుడు, వ్యాసుడికి అక్కడే కలిసి పైకి లేచి చూపించాడు అవన్నీ. దక్షారామక్షేత్రంలో చాలా కాలం ఉండి భీమనాథుణ్ణి సేవించి కొల్హాపురం వెళ్ళి లక్ష్మీ స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై స్వామిమలై వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర కాశీ గురించి వినమంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఆయనే ఒకనకొకప్పుడు ఒక ప్రత్యేక కారణానికి, ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చెప్పగలను, కానీ ఒక స్త్రీని రెండవ భార్యగా స్వీకరించి నదీస్వరూపాన్ని కమండలంలో పెట్టుకున్నాడు. దక్షిణ దేశానికి నీళ్లు లేవు అప్పుడు, ఆయన కమండలంలో ఉంది నది. ఆయన పక్కన పెట్టుకుని అనుష్ఠానం చేస్తూ ఉంటే విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వచ్చి తన్నాడు. ఆ కమండలంలో నీళ్లు వలికితేనే కావేరీ అనేది వచ్చింది. అందుకే తమిళ దేశం వాళ్ళందరూ కూడా అగస్త్యుణ్ణి అంత ఆరాధన చేస్తారు. మాకు భాషా వ్యాకరణాలు ఆయనే ఇచ్చాడంటారు వాళ్ళు. అంతటి మహితాత్ముడు అగస్త్యుడు. కాబట్టి ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అంటే అగము అంటే పర్వతమును స్తంభీభూతము చేసినవాడు, నేల పడేటట్టు చేసినవాడు, పుట్టివాడు. కానీ ఆయన విజృంభించాడా? సముద్రాలు తాగేస్తాడు, పర్వతాలు తొక్కేస్తాడు. పుట్టివాడు కదా అని ఆయనే అనుకోకుండా ఆయన విజృంభించగలడు వామనమూర్తిలా, అలాంటి లక్షణం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిన పొట్టి చూపుందే అమ్మాది అగస్త్యుడు లాంటిది నీ చూపు అన్నారు. ఇది పొట్టిగా ఉంటుంది, ఇలా చూడలేదు, ఇలా చూసిందో అని తక్కువ అనుకోకండి, ఇలా చూసిందో అది అగస్త్యుడు. అగస్త్యుడు ఎన్ని చెయ్యగలడో అమ్మవారు అన్ని చెయ్యగలదు ఆ చూపుతో. అది మూకశంకరుల పోలిక. ఆయన అంటున్నారు, మహాత్మ్య సేవ ధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేలి చూంచో. అది ఎంత సమర్థం అంటే అగస్త్యుడైతే వింధ్యపర్వతాన్ని కిందకి దింపేస్తాడు. అమ్మవారి కడగంటి చూపు ఎవరి మీద పడిందో వాళ్ళు సంసారం అనేటటువంటి వింధ్యపర్వతాన్ని దాటేస్తారు. వింధ్యపర్వతం ఎలా అహంకారంతో పెరిగిపోయిందో మనం కూడా సంసారమును పెంచుకుంటూ ఉంటాం. సంసారం అన్న మాటకు అర్థమేటో తెలుసా అండి? భార్యా బిడ్డలు అని కాదు, జనన మరణ చక్రమునకు సంసారం అని పేరు. జనన మరణ చక్రం ఎందుకు ఏర్పడుతుందంటే పరమేశ్వరుడు ఒక గొప్ప అవకాశం ఇస్తాడు, అదే మనుష్య జన్మ. మనుష్య జన్మ ఎందుకు గొప్పదవుతుందంటే సమస్త పాపములు మూడు రకాలుగానే జరుగుతాయి. ఒకటి శరీరము చేత చేసిన పాపములు, రెండు మనసు చేత చేసిన పాపములు, మూడు వాక్కు చేత చేసిన పాపములు. ఈ మూడు పాపములను పోగొట్టుకోవడానికి కావలసిన సాధన సంపత్తి ఒక్క మనుష్య జన్మకే ఉంది. ఎందుకని? మీరు ఇదే శరీరంతో ఈశ్వరుడి పల్లకి పట్టుకోగలరు. ఈకెవరినైనా పట్టుకోమ్మనండి. ఒక కుక్కొచ్చి పట్టుకుంటానంటే ఒప్పుకోరు, ఓ నక్కొచ్చి పట్టుకుంటానంటే ఒప్పుకోరు. ఒక్క మనుష్యుడే పట్టుకోగలడు. ఈ శరీరంతో మీరు దేవాలయాన్ని తుడవగలరు, ఈ శరీరంతో మీరు భగవత్ సంబంధమైన విషయాన్ని వినగలరు, ఈ శరీరంతో మీరు ఈశ్వరుడి పాదముల మీద పుష్పాలని సమర్పించగలరు, ఈ శరీరంతో మీరు దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యగలరు, ఈ మనస్సుతోటే మీరు భగవత్ చింతన చెయ్యగలరు. అందుకు ఇస్తారు ఈ శ్లోకాలు. మూకశంకరుల శ్లోకాలంత శక్తివంతం ఎందుకయ్యాయంటే మనసు చేత చేసినటువంటి పాపరాశి శరీరముతో చేసిన పాపరాశి కన్నా కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది. అది కాలిపోవడానికి కారణం మూకపంచశతీప ఆ శ్రవణం. నేను శ్లోకం చెప్పి దాంట్లో ఉన్న పేర్లు లేవు ఇలా ఇలా అన్నాననుకోండి, మీరు ఆలోచిస్తారు అదేమిటని. మీరు ఆలోచించడమే మీరు మనసుతో దానిలో ఉన్నటువంటి విషయాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో మీరు మనసుతో చేసిన పాపరాశి దగ్ధమవుతుంది. మానసిక పూజ మనసు చేత మీరు పూజ చేద్దామని కూర్చున్నారనుకోండి, మళ్ళీ జారిపోతుంది మనసు. అదే మీకు ఉదాహరణకి నేను ఈ శ్లోకం ఇచ్చి ఇందులో అగస్త్యుడి గురించా వశిష్ఠుడి గురించా అని అనకుండా కలశజులైనటువంటి ఋషులు ఇద్దరున్నారు, ఆ ఇద్దరు ఋషులలో ఏ ఋషి గురించి అన్నాను అనుకోండి, మీరు ఎంత ప్రయత్నం చేయాలో నాకు చెప్పండి. నేను మీకు చెప్పేస్తున్నాను కాబట్టి మీరు పట్టుకుంటున్నారు, మంచిదే, నేను గొప్పవాడిని అంటలేదు. నేను ఇదే శ్లోకాన్ని మీకు ఇచ్చి పరిశీలించండి అన్నాను అనుకోండి, ఎన్నాళ్ళు పడుతుంది దాన్ని పట్టుకోవడానికి? మీరు మొత్తం ఋషుల యొక్క చరిత్రలన్నీ చదవాలి. ఇందులో కుంభ జన్మ అంటున్నారు కాబట్టి కలశలోంచి వచ్చిన వాళ్ళు ఎందరో ముందు తీసుకోవాలి. అందులో మళ్ళీ అమ్మవారి చూపుని చెప్తున్నారు కాబట్టి కుంభ జన్మ అన్న దాంతో చెప్తున్నారు కాబట్టి ఇది కటాక్ష శతకము కనుక సంసార వింధ్యగిరి కుంఠ నకేలి చుంచు. వింధ్యపర్వతాన్ని అణిచిన వాడెవరు? ఇద్దరిలో అగస్త్యుడు. అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు కాబట్టి పొట్టి చూపు చెప్తున్నారు అని మీరు అన్వయం చేసుకోవడానికి మీరు ఎన్ని గ్రంథాలు పరిశీలిస్తే మీరు అన్వయం చేస్తారు? మీరు ఆ అన్వయం చేయడం మానసికంగా మీరు ఎంత తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. మీరు దాన్ని పట్టుకోవాలి పట్టుకోవాలి పట్టుకోవాలని అది ఆ శ్లోకం చదివి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఎక్కడ ప్రస్తావన వచ్చినా ఇది దొరుకుతుందా దొరుకుతుందా అని మీరు వెతుకుతున్నారనుకోండి, మీరు అలా ధ్యానం చెయ్యగా చెయ్యగా ఆలోచించగా ఆలోచించగా స్మరణలన్నీ మనసువి, మనసు ఒకటే ఆలోచిస్తుంది. మీరు ఎంత ఈ శ్లోకం గురించి ఆలోచిస్తారో అంత పాపరాశి కాలిపోతుంది. మనసు చేత చేసిన పాపములు విశేషంగా ఉంటాయి. ఏదో కనపడుతుంది, అబ్బా చాలా బాగుంది, నాది అయిపోతే బాగుండి అంటాడు. అక్కడ ఏదో డబ్బులు పడి ఉంటాయి, ఎవడో చూడటం లేదు తీసేసుకుందామా అంటాడు. ముందు పాప చింతన చేస్తుంది, అలవాటు పడిపోయి ఈ చింతన చేత మూట కట్టేస్తుంది పాపాలు. వీటిని పోగొట్టడానికి ప్రధాన మార్గములు లోకంలో రెండే. ఒకటి సౌందర్య లహరి. శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు అందుకే అలా చేశారు. రెండవది మూకపంచశతి. ఈ రెండు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి, ధ్యానం చేయిస్తాయి. అందుకే ఏకాంతాన్ని కోరుకుంటుంటుంది. కారణం ఏమంటే మీరు ఆ ధ్యానం ఆ శ్లోకం మీద చెయ్యాలి అంటే మీకు ఆ వాతావరణం ఉండాలి. మీకు అది లేకుండా మీరు మూకపంచశతి జోలికి వెళ్ళలేరు. అది సాధ్యం కాదు, సంభవం కాదు, అంగీకరించదు అమ్మవారు. అందుకే దాని మీద మీరు ఎంత ధ్యానం చేస్తే మీరు అంత ఆనందపు పొంగులు అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు మానసికమైనటువంటి పాపములను మనసు చేత పోగొట్టాలి, వాక్కు చేత చేసిన పాపములను వాక్కు చేతే పోగొట్టాలి. అందుకని స్తోత్రాలు వచ్చాయి. భగవంతుణ్ణి స్తుతి చెయ్యడం, భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించడం, మంచి మాటలు మాట్లాడడం, విష్ణు సహస్రం లలితా సహస్రం లాంటివి పఠించడం, రామనామం అంటూ ఉండడం, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మన నోటితో మాటలతో ఎన్నో పాపాలు చేశాం, వాటిని మళ్ళీ వాక్కుల చేతనే పోగొట్టాలి. ఈ మూడు చేయడానికి యోగ్యమైన ఉపకరణము ఒక్క మనుష్య శరీరమే. ఈ మనుష్య శరీరంలో తెలిసో తెలియకో రెండిటిని వాడతాడు. ఎక్కడో కొంచెం మార్పు వచ్చిన వాడు ఏదో విష్ణు సహస్రం తరణో రా శ్రీరామ శ్రీరామ శ్రీరామండమో ఏదో చేస్తాడు, ఏదో కాస్త అగ్రత్వం వెలిగిస్తాడో దీపం పెడతాడు ఏదో చేస్తాడు. మనసుతో చేసింది అప్పుడు కూడా మనసు లేదు, అది చేసినప్పుడు ఎక్కడో తిరుగుతోంది. మనసుతో చేసిన పాపములను పోగొట్టడానికి సాధనము మూక పంచశతి. ఇప్పుడు సంసారమన్న మాటకు అర్థమేమిటో తెలుసా? పరమేశ్వరుడు ఏ శరీరాన్ని మీకిచ్చి ఆ పాపాలు పోగొట్టుకోండ్రా అని అన్నాడో ఆ శరీరాన్ని ఉపయోగించి కోటాను కోట్ల పాపములను మూడు రకాలుగా పెంచడం, అదే సంసారం వింధ్యగిరి పెరగడం అంటే. వింధ్యం దేనికి పెరిగింది? అసూయ గర్వము రెండు కారణాలుగా పెరిగింది. ఈ రెండు కారణాలకే సంసారం పెరుగుతుంది. అంటే నా అంత వాణ్ణి నేనండి, నేను వాడు మాట్లాడేది నింద చేస్తాడు వాక్కు చేత, ఇలా చూపిస్తాడు కాయికంగా పాపం చేశాడు, ఇలా చూపించి నోటితో పాపం చేశాడు. వాడెంత వాడు అహంకారంతో మాట్లాడాడు, తప్పుండి పరిశీలన చేస్తే వేరు, మనసు చేత పాపం చేశాడు అవతల వాడి పతనాన్ని కోరి. ఈ రెండెక్కడున్నాయో అక్కడ అనవసరంగా పెరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఆ పెరిగిపోవడం ఏమిటి? పునర్జన్మలని పెంచుకోవడం, పునర్జన్మల్ని తగ్గించుకోవడానికి ఇది సాధనం. వీడేం చేశాడు? పెంచుకుంటున్నాడు. మీరు ఆ దోషాన్ని పట్టుకున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు, నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానో లేదో. దీనిచేతనే పునర్జన్మల్ని తగ్గించుకోవాలి, దీనిచేతనే ఉత్తమమైనటువంటి శరీరంలోకి ప్రవేశించాలి. కానీ ఉత్తమమైన శరీరంలోకి పెంచడానికి కావలసినటువంటి ప్రజ్ఞని సంతరించుకోవట్లేదు, ఉత్తమమైనటువంటి జన్మలోకి ప్రవేశించడానికి కావలసినటువంటి కర్మ చెయ్యట్లేదు. మళ్ళీ ఈ మనసు చేత వాక్కు చేత కాయము చేత అపారమైనటువంటి అనుభవించవలసిన పాపాన్ని మూట కట్టేస్తున్నాడు. ఎందుచేత? ఒక్కటే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిన విషయాన్ని మనవి చేస్తున్నాను మీకు నేను. భోగానురక్తి కారణం ఎక్కడుందో తెలుసా అండి? వింధ్య పర్వతానికి ఎలా ఉందో అసూయతో నేను గొప్పదాన్ని అవ్వాలని, అలా ఈ మూడిటిని భోగం కోసమే పాపం చేస్తాడు. మీరు చూడండి, అన్నిటికన్నా తేలికగా భోగం అనుభవించడం అంటే ఏమిటో తెలుసా? పక్కవాడి దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పడమే. తేరగా వచ్చే మార్గం ఏమిటండి? ఒక్కసారి మిమ్మల్ని కలుస్తానండి అంటాడు. ఎందుకురా నువ్వు కలవడం? ఒక్క వారం రోజులు కలవకుండా ఉండలేవా? ఒక్క వారం రోజులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అన్నారనుకోండి, ఒక్కసారి కలుస్తానండి, ఒక్కసారి మీ విడిదికి వస్తానండి. ఎందుకు? 365 రోజుల్లో 368 రోజులు అందరినీ కలుస్తున్నాను కదా. 365 రోజుల్లో ఏదో నేను తప్పు చెప్తే 358 రోజులు కలుస్తున్నాను కదా. 7 రోజులు వద్దని చెప్పాను. ఎందుకు వస్తావు నా విడిదికి? ఆయన వద్దన్నాడు. ఏదో కారణం ఉంది పాపం, ఆయన ఏదో ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాడు ఒక వారం, నేను రాను అని ఎందుకుండవు? కారణం ఏమిటో తెలుసా? తగిన ప్రయోజనం లేకుండా అవతల వారితో మాట్లాడడం సరదా. మనిషికి ఉన్న పెద్ద ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, ఏమీ తోచకపోతే కానీ ఖర్చు లేకుండా భోగం అనుభవించడానికి మార్గం ఏంటంటే కబుర్లు చెప్పడమే. కబుర్లు చెప్పేటప్పుడు ఏమవుతుంది, అవతల వాడికి వినడానికి సరదా ఉండాలి. వాడికి రాగము ద్వేషము ఉంటాయి, వాడికి ఏది రాగమో దాన్ని పొగడాలి, వాడికి ఏది ద్వేషమో దాన్ని తిట్టాలి. వాడికి రాగము రాక్షసుని ఎందైతే వాడికి రాక్షసుని పొగడాలి, వాడికి ద్వేషము భగవంతుని ఎందైతే నువ్వు భగవన్ నింద చెయ్యాలి. అవతలవాడు మహాత్ముడని నీకు తెలుసు, మనం ఎందుకు ఆయన జోలని మనకి తెలుసు, వాడు తిడతాడు నువ్వు వినాలి, నువ్వు తిట్టకపోతే వాడు వినడు నువ్వు తిట్టాలి. ఇప్పుడు ఏమైంది, భోగానురక్తి వలన వాక్కు పాపమును మూట కడుతుంది. కారణం అదే. ధార్మిక చింతన చేత, విచక్షణ చేత, విశ్లేషణ చేత మాట్లాడితే దోషం అంటదు, కాకుండా కేవలం ఒక నింద చేయడం ప్రధానమైన ప్రయోజనంగా పెట్టుకుని మాట్లాడడం ఎందుకు వస్తుందో తెలుసా, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం. ఎందుకని అంటే భోగకాంక్ష వాడు ఉండలేడు. ఏమీ లేదనుకోండి, కరెంట్ ఉంటే వాడికి ఇంకా ఆనందమే, ఇలా నొక్కితే చాలు 100 ఛానల్స్లో చూసుకుంటాడు. అది లేదనుకోండి మొదలు, అలా వాళ్ళ ఇంటికి ఎడదామా అంటాడు. ఎందుకు, ఏమిటి ప్రయోజనం, ఆయన ఏదో చదువుకుంటాడు, ఆయన జపం చేసుకుంటాడు, నీకెందుకు, నువ్వు చెయ్యవు పీడాబోయేరి, ఆయన ఎందుకు పాడు చేస్తావు, అస్తమానం వెళ్ళను ఆయన ఇంటి తలుపులు కొట్టడం. అందుకే కలియుగంలో ఉండే పెద్ద ప్రతిబంధకం ఏమిటో తెలుసా, కాస్త భగవన్ మార్గంలో నిలబడదామనుకున్న వాడి ఇంటి తలుపులు కొట్టినంత మంది లోకంలో ఎవరింటి తలుపు కొట్టరు. వాడు పాడవద్దు అవి వాడి తలుపులు కొడతారు. ఏమిటి చెప్పడం, వెళ్ళి ఏవో అక్కర్లేని మాటలు అంతే. ఏమైంది, అవతలవాడి కాలం కూడా నాశనం అయిపోయిందా, వాడిని పాడు చేసావు నువ్వు పాడైపోయావు, పాపమా కాదా. అవతలవాడి జపం పాడు చేయడం, అవతలవాడి అనుష్ఠానం పాడు చేయడం, అవతలవాడి కాలం పాడు చేయడం పాపమేనా, ఋషి తపస్సు పాడు చేయడం లాంటిది. అప్పుడు ఆ పాపం మూట కట్టుకున్నావా నీ మాటల చేత, మాటల చేత పాపాలు పోగొట్టుకోరా అంటే మాటల చేత పాపాలు మూట కడతాడు. ఇది సంసార వింధ్యగిరి, పెరుగుతోంది రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇది ఎంత పెరిగిపోతోందంటే సూర్యచంద్రులు కూడా కదలనంతగా పెరగగలదు. అంటే ఎప్పటికవుతుంది ఇంకా నీ పాపం, పోగొట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన జన్మని ఉపయోగించుకో. మరి ఇంకా ఎప్పుడు నువ్వు అసలు పోగొట్టుకోగలవు, ఇంకా మిగిలిన జన్మలో పోగొట్టుకునే అవకాశం లేనే లేదు, అనుష్ఠానం లేదుగా దానికి, కాబట్టి పోగొట్టుకోలేవు. కాబట్టి సంసార వింధ్యగిరి కుంఠనకేళి చుంచుహు, చుంచుహు అంటే సమర్థత కలిగినది. పుట్టివాడైనటువంటి అగస్త్యుడు ఎలా శక్తివంతుడో వింధ్యగిరిని కింద పడిపోయేటట్టు చేయడానికి పరదేవత యొక్క కడగంటి చూపు ఇలా ఎవరి మీద ప్రసరించిందో వాడికి ఒక్కసారి ఈ మూడిటి యొక్క విలువ తెలిసి వస్తుంది. అరే నేను ఉపయోగించుకోవాలరా, ఉపయోగించుకోకపోతే పాడైపోతాను. ఎంతసేపు, ఇప్పుడు పరీక్షకి పెడతావు ఎంతసేపు ఉండనిస్తారు, ఏదో ఒక నియతి సమయం ఉండనిస్తారు, ఆ నియతి సమయం దాటిపోతే ఇక పరీక్ష గదిలో కూర్చొనిస్తారా, కూర్చొనివ్వరు బయటికి పంపించేస్తారు. అలాగే ఈ శరీరంలో ఎంతకాలం ఉండనిస్తారు, నీకు పరమేశ్వరుడు ఎన్ని ఊపిరులు ఆయుర్దాయంగా ఇచ్చాడో అంతకాలమే ఉండనిస్తారు. ఒక్కసారి ఊపిరుల సంఖ్య అయిపోయిందనుకోండి ఇక ఇందులో ఉండడు, ఇంకా తర్వాత ఎన్ని కోట్ల జన్మలు ఇందులో ఉంటాడు అన్నది ఇందులో ఉండగా ఏం చేసావన్న దాన్ని బట్టే. ఇందులో ఉండగా తగ్గించుకున్నావా అదృష్టవంతుడివి, ఇందులో ఉండగా మళ్లీ మనుష్య శరీరంలోకో దేవతా శరీరంలోకో వెళ్ళడానికి అవకాశం కల్పించుకున్నావా అదృష్టవంతుడివి. ఈ రెండూ లేదు, ఈ రెండూ లేకపోగా ఇంకా హీనమైనటువంటి జన్మలలోకి వెళ్లి పాడైపోవడానికి కావలసినంత మూట నెత్తికెత్తుకుంటానంటే బాగు చేయగలిగిన వాడు ఎవడున్నాడు, ఆ సాధనం పోతోంది కదా. అలా పోగొట్టుకునేటట్టు ప్రవర్తించేటటువంటి వాడెవరో వాడే సంసారమును తగ్గించుకోవడం మానేసి సంసారమును పెంచుకుంటున్నవాడు. కాబట్టి సంసార వింధ్యగిరి కుంఠన కేలిచుంచుహు, అమ్మా నువ్వు మాకు ఈ మనుష్య శరీరాన్ని ఇస్తే ఈ మనుష్య శరీరంతో
మేము సంసారమును తగ్గించుకొని జనన మరణముల చక్రము నుండి బయటపడే ప్రయత్నం చెయ్యట్లేదు. పుట్టడం ఒక పెద్ద నరకం, చావడం అంతకన్నా పెద్ద నరకం. అంత తేలిగ్గా ఏముండదు చావు. ఎంత భయంతోనో కూడుకుని ఉంటుంది అజ్ఞానావస్థ చేత. ఎన్ని మాటలు చచ్చిపోతావు, ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఎన్నేళ్లకు చచ్చిపోవాలో తెలియదు. అస్తమానం చచ్చిపోవడం, అస్తమానం పుడుతూ ఉండడం. దీన్ని తగ్గించుకుందాం అనుకుంటే లోకంలో లక్షణం ఏమిటి? బాధని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు ఎవడైనా. అసలు పెద్ద బాధ జీవుడికి జనన మరణ చక్రం. మరి అందులోంచి తగ్గించడానికి ఇక్కడ ఒక్క చోటే ఉంది నీకు అనుగ్రహం. నువ్వు ఒక దేవాలయంలోకి వెళ్ళి నీ ఉత్తరీయం తీసి అలా తుడిచావు అనుకో, కాసేపు చాలు, నీకు శరీరం వచ్చినందుకు ఈశ్వరుడు పుణ్యం వేస్తాడు. వెంకటాచల పర్వతం మీద ఆనందనలయ విమానంలోకి ఒక డేగ చిన్న పిట్టను తరిమింది. ఆ పిట్ట లోపలికి వెళ్ళి భయంతో ధ్వజస్తంభం దగ్గర ఎగిరింది. డేగ లోపలికి వెళ్ళలేక వెళ్ళిపోయింది. ఆ చిన్న పిట్ట భయంతో ఎగరడంలో దాని రెక్కల యొక్క విసురుకి అక్కడ ఉన్న ధూళికణాలు తుడవబడ్డాయి. స్కందపురాణం బ్రహ్మోత్తరఖండంలో చెప్తారు, తెలిసి కాని తెలియక కాని ఒక పిట్ట తన ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి కదిలినప్పుడు ధూళికణములు తుడవబడ్డాయి కనుక పరమేశ్వరుడు దాన్ని వచ్చే జన్మలో చక్రవర్తి కుమారుడిగా పుట్టించాడు. కాయిక కైంకర్యం అంత గొప్పది. అప్పర్స్వామి ఎక్కడికి వెళ్ళినా దేవాలయాన్ని తుడిచేవారు, ఎక్కడికి వెళ్ళినా దేవాలయాలు కడిగేవారు, పూల మొక్కలు నాటేవారు, కాస్త గడ్డి కనబడితే తీసేసేవారు, అక్కర్లేని చెత్త కనబడితే ఏరేసేవారు. ఎందుకని? ఈశ్వరుడు నీకు శరీరాన్ని ఇచ్చింది, ఈ శరీరంతో ఓ మంచి పని చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చెయ్యాలి ఏదో ఒకటి. చేయకపోతే మళ్ళీ నీకు అలా చేద్దామనిపించే శరీరం ఎలా వస్తుంది? అనవసరంగా లోపలికి పక్షులు జంతువులు రావడం ఎంత ఎక్కువైతే, కుంభాభిషేకం చేసినప్పుడు సంకల్పం అదే చెప్తారు, పక్షులు జంతువులు అన్నీ లోపలికి వచ్చాయి కాబట్టి దీని శక్తి పోయింది కాబట్టి మళ్ళీ కుంభాభిషేకం చేస్తున్నావు అంటారు. నువ్వు ఒక దేవాలయంలోకి ఎంత ప్రవేశిస్తే అంత పుణ్యం మూట కట్టుకోగలవు. శరీరం ఇచ్చాడు ఈశ్వరుడు, దీనికి ఒక్కదానికి అధికారం ఇచ్చాడు. ఒకసారి ఇందులోంచి జారిపోయాడా అప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బా అందులో ఉండగా వెళ్ళలేదురా. ఒక్కసారి వెడితే ఎంత మూట కట్టుకుందను, ఎటుపోయాను ఎటొచ్చాను, ఎందుకు వచ్చింది ఈ దరిద్రం అంతా నాకు, అరే రే 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 ఎంత పాడైపోయాను రానప్పుడు ఏడుస్తాడు. 1000 మాటలు చచ్చిపోవలసిన వాడికి ఇంకొక జన్మలో చచ్చిపోతే చాలనుకున్న వాడికి కొన్ని కోట్ల సార్లు చావాలను అన్నవాడికి తేడా లేదండి జీవుడికి. ఈ సంసార పరిభ్రమణము దేనివల్ల తగ్గుతుందని అడిగారు. అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని ఉంచినట్టు ఎవరి వంక పరదేవత ఇలా చూస్తుందో వాడి సంసారమన్న వింధ్యము వంగిపోతుంది, ఉంగిపోయి వాడిక జనన మరణ చక్రమునందు ప్రవేశించడు. అంటే దాని మాట, ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇప్పుడు వాడు చేసే కర్మలన్నీ ఎందుకు చేస్తాడంటే నేను వచ్చే జన్మలో ఏదో బలానా వైభోగం పొందుదామని చెయ్యడు. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? సాధ్యమైనంత తొందరగా నన్ను నీ దగ్గరికి చేర్చేసుకో. ఇప్పుడు అవి చిత్తశుద్ధికి కారణములవుతాయి, అవి భోగమునకు కారణములు కావు. మీరు అలా అనలేదనుకోండి, మీకు లోపల భావన లేదనుకోండి, అది ఏమవుతుందో తెలుసా? చాలా పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. ఇంత కష్టపడి చేసుకున్నది ఒక గొప్ప భోగానుభవ రూపంలో తీసేస్తాడు ఈశ్వరుడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక మహాచక్రవర్తి ఈ భూమండలాన్నంతటినీ కూడా శాసించగలిగినటువంటి చక్రవర్తిగా 40 సంవత్సరాలు బతుకుతాడు. నువ్వు కష్టపడి చేసినటువంటి పుణ్యం అంతా 40 సంవత్సరాల చక్రవర్తిత్వంలో నశించిపోయి మళ్ళీ సామాన్య స్థాయికి మరుజనవల వచ్చేస్తావు. ఏమిటి సాధించావు చెప్పు నాకు? 40 ఏళ్ళు చక్రవర్తిగా ఉన్నావు, పాన్పుల మీద పడుకున్నావు, వింజామరలు వీచారు, వీణ పాడుతూ పడుకోబెట్టారు, మధ్యలు వహిస్తూ నిద్రలేపారు, భద్రగజం మీద ఎక్కావు, వీధుల్లో తిరిగావు, రాజుల దగ్గర కప్పాలు పుచ్చుకున్నావు, మహావీరుడవై సామంతరాజులందరినీ కూడా లొంగ తీసుకున్నావు, ఈ భూమండలం నాదన్నావు, 40 ఏళ్ల తర్వాత వదిలిపెట్టావు, ఎవడి రాజ్యం వాడిది, నీ బతుకు మళ్ళీ కిందకి కాదు. చిత్తశుద్ధి, జ్ఞానమును పొందడానికి పాత్రత కలిగిన వాడిగా తయారైపోతాడు. ఆ పాత్రత వచ్చిందనుకోండి, అమ్మవారు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆత్మ అనుభవంలోకి రాగలిగినటువంటి యోగ్యతని కృప చేస్తుంది. పాయసం పోయడానికి పాత్ర బాగుండాలా ముందు? పుణ్యకర్మాచరణము పాత్రని శుద్ధి చేస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి చేత జ్ఞానం అంకురిస్తుంది. అందుకు భక్తితో కూడిన కర్మాచరణము వలన కలిగే ప్రయోజనము చిత్తశుద్ధి, అది కావాలని కోరాలి. చిత్తశుద్ధి వలన జ్ఞానము, జ్ఞానము వలన కైవల్యము. ఇక అసలు ఎందుకు నీకు పుణ్యము లేదు పాపం లేదు ఏ గొడవ లేదు పుట్టనే అక్కర్లేదు, హాయిగా పరమేశ్వరుని ఎందు ఐక్యమైపోయావు. జన్మ పరంపర పోయింది అక్కడతో. ఇది దేని వలన వస్తుంది అంటే కేవల పుణ్యకర్మ కాదు, పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు మాత్రమే. ఇక మళ్ళీ దాని వలన ప్రతిఫలం అక్కర్లా నాకు. ఇది సంసార వింజగిరికుంట నకేళిచుంచు ధైర్యాం బుధిం పశుపతే చులకీకరోతి. అమ్మవారు ఇలా చూసిందనుకోండి, అదిట పరమశివుని యొక్క ధైర్యం అనేటటువంటి మహాసముద్రాన్ని ఆపోసన పట్టేస్తుంది. ఏమిటి పరమశివుని యొక్క ధైర్యం? పరమశివుని యొక్క ధైర్యము అన్న మాటకు అర్థం ఆయన ఏదో పిరికితనం లేకుండా ఉంటాడు అన్నమాట కాదు. పరమశివుని యొక్క ధైర్యము అంటే ఏ కోరిక లేకుండుట. అసలు ఆయనకి కోరికలు లేవు. ఏ కోరిక లేవు కాబట్టి నిస్సంగుడు, పూర్ణుడు. అటువంటి వాడై పరమేశ్వరుడు ఒక్కడుండిపోయాడు అనుకోండి, మనకి జన్మలు ఉండవు. మనకి జన్మలు లేకపోతే మంచిదే కదండి అని మీరు అనొచ్చు. కర్మ ఎలా పూర్తవుతుంది? పాపపుణ్యములు పోగొట్టుకోవాలా? చిత్తశుద్ధి కలగాల? కర్మాచరణం చెయ్యాలా? దానికి చెయ్యాలంటే శరీరం ఉండాలా? మరి శరీరం ఉండాలంటే పార్వతీదేవి పక్కన శివుడు కూర్చోవాలా? శివుడు కూర్చోవాలంటే ఆయనకి మళ్ళీ అమ్మవారి యందు అనురక్తి కలగాల? అనురక్తి కలగాలంటే ఆయనకి అప్పటి వరకు లేనటువంటి అనురక్తిని అమ్మవారు కల్పించాలి. అంటే అసలు కాముడంటే అసహ్యించుకునే పరమేశ్వరుడికి పార్వతీదేవి యందు అనురక్తి కలిగి వచ్చి పక్కన కూర్చోవాలి తాళి కట్టి. అలా చెయ్యాలంటే పరమేశ్వరుడికి కాముని పట్ల మర్యాద లేకుండా విసిరి కొట్టినటువంటి వాడికి మళ్ళీ ఈవిడతో కలిసి నేను కూర్చోవాలనేటటువంటి కోరిక పుట్టించాలి. అంటే అంతటి నిరాసక్తత అన్న సముద్రాన్ని ఈవిడ పుచ్చేసుకుంటుంది. ఈవిడ పుచ్చుకోవడం అంటే ఈవిడ కడగంటి చూపు ఆయన ధైర్యం అన్న సముద్రాన్ని పుడికిల పట్టి తాగేస్తుంది. అగస్త్యుడు ఎలా అయితే సముద్రాన్ని తాగేశాడో అమ్మవారు పరమేశ్వరుడు. అందుకే నేను అలా అన్నానని అనుకోకండి. ఇలా చూడడం ప్రేయసీ లక్షణం కాదు, ఇలా చూడడం ప్రేయసీ లక్షణం అని కదా. అమ్మవారు అయ్యవారి వంటి ఇలా చూసింది అనుకోండి, ఆయన వశుడైపోతాడు. ఆయన వశుడైపోవడం అంటే అమ్మవారు మనకి తల్లిగా కూర్చుంది అని దాని అర్థం. సామాన్య శృంగారంగా భావన చేయకూడదు. శ్రీ విద్యా తంత్రం అంత గొప్పది. ఆమె చెరుకు విల్లు బాణాలు పట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె మనకి తల్లి అవుతుంది. శివుణ్ణి తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుని మన జన్మలకి కారణమవుతుంది. ఆయన ధైర్యాంబుధిని ఆవిడ ఆపోసన పట్టేస్తుంది. అలా చెయ్యగలిగినటువంటి తల్లి, ఆవిడ కడగంటి చూపు అన్న పొట్టి చూపు ఉందే, అది పరమశివుని యొక్క ధైర్యాంబుధిని ఔపోసన పట్టగలదు. అందుకని ధైర్యాంబుధిం పశుపతే చులకీకరోతి. అందుకే మహానుభావుడు పోతన గారు వీరభద్ర విజయము అని ఒక గ్రంథం చేశారు. అందులో ఆయన ఒక మాట అంటారు. ఆయన అన్నారు, కామిని చూచు చూపులకు కాకకలింగి శివుండు పాంధుడై. అసలు ఆయనకి ఏ విషయం మీద అనురక్తి లేదు. మన్మధుడు బాణం వేస్తే కాల్చేశాడు. అటువంటి వాడు పార్వతీదేవి ఇలా చూసేటప్పటికీ పాంధుడై కాకకలింగి కామిని చూచు చూపులకు కాకకలింగి శివుండు శివుండు పాంధుడై కాముని తొల్లి గెల్చిన మగంటిమినెల్లమరంచి. ఆయన ఇంతకు ముందు నేను కాముణ్ణి గెలిచాననేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయినటువంటి వాడైపోయి లూలిమిన్ కామిని చూచుచుండే. ఆయన లౌల్యముతో, లౌల్యము అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏంటంటే లల్లన్న ధాతువుకి అర్థం భోగానుభవం. పార్వతీదేవితో కూడాలన్న కోరిక కలిగింది ఆమె కడగంటి చూపు వలన కలిగి లోలిమిన్ కామిమించుచుచుండే. ఆయన లౌల్యముతో ఆవిడ వంక చూస్తున్నాడు. ఆయన ఆవిడ వంక చూసిన ఆవిడ కూడా అలా చూడకపోతే మనందరికీ జన్మలు రావు. వాగద్ధావివ సంపృక్తం వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా కూర్చోరు. అందుకని ఆవిడ ఆవిడ కూడా అలాగే కామిని కామముతోడ కామవైరిని చూచుచును ఉండే ఆవిడ కూడా అంతే మహాకామంతో, అంటే లౌకిక కామం కాదు, ఒంటిగా ఉన్న పరమేశ్వరుడు ఇంత జగత్తుగా విస్తరించాలన్న కామంతో ఆమె కామవైరిని చూసింది. మన కళంకయై, ఆమె మనస్సు కామముతో నిండినదై, అంటే ఇంతమంది బిడ్డలు పుట్టాలి, పుట్టి శరీరాలు ఉండి శరీరాలతో సుఖదుఖములను పాపపుణ్యాలను అనుభవించేసి వాళ్ళు మళ్ళీ జ్ఞానమును పొందడానికి కావలసిన పాత్రతను పొందాలని మనని అనుగ్రహించడానికి చూసింది. చూస్తే వాళ్ళిద్దరూ ఆది దంపతులయ్యారు. అదే నిత్యాయ అని శంకరాచార్యుల వారు ఆద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శివానందలహరిలో. ఆద్య కుటుంబినే లోకమునకు మొదటి తల్లిదండ్రులై కూర్చున్నారు. ఇదే శంకరులు ఈ భావాన్ని సౌందర్యలహరిలో చాలా చమత్కారంగా మాట్లాడతారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమదం మన్మదరథం యమారుహ్య ద్రుహ్యత్కవని రథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సన్నితవతే అన్నారు. మన్యే, అమ్మా నేను ఊహిస్తున్నాను అన్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకరాచార్యుల వారు, అమ్మా అమ్మా నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. ఏమనుమానం శంకరా నీకు? అమ్మా మన్మధుడు మళ్ళీ పరమశివుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడమ్మా. ఒకసారి బాణం వేస్తే కాలిపోయాడు కదా శంకరా, శంకర అంటే శంకరాచార్యుల వారిని, కాలిపోయాడు కదా, మళ్ళీ ఎలా యుద్ధానికి వస్తాడు అంటే, అమ్మా రహస్యంగా యుద్ధానికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చుకుంటున్నాడమ్మా. మన్మధుడికి శత్రువు లోకంలో శివుడు ఒక్కడే, ఎందుకని ఆయన ఒక్కడే లొంగలేదు, మిగిలిన వాళ్ళందరిలోకి పోయిన వాళ్లే కాబట్టి అమ్మా ఆయనేగా శత్రువు, సంభారాలు సమకూరుస్తున్నాడమ్మా. ఏం సంభారాలు సమకూరుస్తున్నాడు ఆ యుద్ధానికి? అమ్మా శివుడికి ఉన్నటువంటి రథం కన్నా గొప్ప రథాన్ని నిర్మాణం చేశాడు. అలాగా ఏం చేశాడు అంటే శంకరులు అన్నారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మదరథం యమారుహ్య ద్రుహ్యత్కవని రథమర్కేందు చరణం. శివుడికి ఉన్న రథం ఏంటమ్మా? త్రిపురాసురుల్ని గెలిచాడు, అదే పెద్ద యుద్ధం. ఆ యుద్ధంలో ఆయన వాడిన రథం ఈ భూమినంతటినీ రథంగా చేసుకున్నాడు. సూర్యచంద్రులు ఇద్దరినీ చక్రాలుగా చేసుకున్నాడు. అంటే రెండు చక్రాలైనా శివుడి రథానికి ఉన్నాయి. మరి ఇప్పుడు మన్మధుడికి నాలుగు చక్రాల రథం సంపాదించాడు. అంటే రెండు చక్రాలు ఎక్కువ ఉన్నాయా? అబ్బో ఏమిటయో ఆ రథం అంది అమ్మవారు. ఏమిటంటే ఏమిటమ్మా నీ ముఖమే? నా ముఖం ఆ రథం? అవును, నీ ముఖాన్ని రథం చేసుకుని నీ చెవితాటంకములు రెండు నీ బుగ్గల్లో ప్రతిబింబాలు పడుతుంటే ఈ నాలుగిటిని చక్రాలుగా చేసుకుని నీ ముఖాన్ని రథంగా చేసుకుని అందులో కూర్చున్నాడు. శివుడు రథం ఎక్కొచ్చాడు. ఏడ్రా మన్మధుడు యుద్ధానికి వచ్చాటన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నానన్నాడు. శివుడు రథంలోంచి ఇలా చూశాడు, ఎదురుగుండా రథం ఎవరిది? అమ్మవారి ముఖం. చూడగానే ప్రసన్నుడైపోయి అది అక్కడ బారేసా ధనస్సు వచ్చేసాడు. ఓడిపోయాడా? అమ్మా ఈసారి శివుడు గెలుస్తాడని నమ్మకం లేదు, నీ ముఖం రథం మన్మధుడికి, కాబట్టి ఆయన యుద్ధం చేయలేడు. మన్మధుడు నీ ముఖంలో కూర్చున్నాడమ్మా. మన్యే, ఊహిస్తున్నాను తల్లి అన్నారు. అంటే శివుడు ఓడిపోతాడు అనకూడదు, అమంగళం. అందుకని అమ్మో మన్మధుడు యుద్ధానికి వస్తాడనుకుంటున్నానమ్మా అంటే ఏమిటి దాని అర్థం? అమ్మా నీ ముఖమండలాన్ని చూస్తే కాముని కాల్చినవాడు కామేశ్వరుడే వచ్చి కూర్చుని నీ మెళ్ళో తాళి కట్టి పక్కన కూర్చుంటాడు బహిర్ముఖుడై. అది తల్లి కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా. నువ్వు అలా ఆయన్ని వశం చేసుకుని పక్కన కూర్చోబెట్టుకోకపోతే మా అందరికీ జన్మేది? జన్మ లేకపోతే మేము ఎలా కర్మ పోగొట్టుకుంటాం? పాపపుణ్యాలు ఎలా పోగొట్టుకుంటాం? ఇంతటి మహోపకారం చేసిన దానివి కదమ్మా. అందుకని అగస్త్యుడు సముద్రాన్ని తాగేసినట్టే నీ పొట్టి చూపుందే కటాక్షం. అది శివుడి వంక ఇలా చూస్తే ఆయన పరవశుడైపోయి ఆయన ధైర్యం అన్న సముద్రాన్ని నీ పొట్టి చూపన్న అగస్త్యుడు తాగేశాడు. పోయింది ధైర్యం అంతా శివుడికి, లొంగిపోయాడు. నీకు తండ్రిగా కూర్చోబెట్టేశావు మా అందరికీ, అఖిలాండేశ్వరి అయ్యావు. పరమశివుడికి శివకామ సుందరి అయ్యావు. ఇది ఆ మూకశంకరుల అన్వయం. అందుకనమ్మా బయట అగస్త్యుడు ఎంత గొప్పవాడో నీ పొట్టి చూపు అంత గొప్పది, నీ కటాక్షం అంత గొప్పది. కటాక్షమన్న మాట వాడకుండా శ్లోకం చేశాడు. అగస్త్యుడితో పోలిక వేస్తూ దాని వలన మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఓహో, ఇంత గొప్పగా కటాక్ష వర్ణనం చేస్తున్నారు మూకశంకరులు అని. కాబట్టి మహాత్మ్య అని మొదలు పెడతారంటే, అమ్మా నీ చూపు యొక్క వైభవమును వర్ణించగలిగిన వాడు లేడు తల్లి. దాని చేత మేము అనుగ్రహం పొందుతాం. ఈ శ్లోకం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు ఈ శ్లోకాన్ని అదే పనిగా ధ్యానం చేశారనుకోండి, మీకు బహుభంగిమల ఆలోచనలు వస్తుంటే, మీలో మీరు సంతోషపడిపోతుంటే, పదే పది మాటలు అగస్త్యుడు అంటే అమ్మవారి కటాక్షము అని తెలియగానే నేను ఈ ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎన్ని మాటలు ఇలా తిప్పాను. అది చెప్పడానికి తిప్పానన్నప్పుడు ఆ భావంలోకి అన్వయం అయ్యానా లేదా అమ్మవారిగా? నేను ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారు ఇలా తిప్పి చూస్తే అన్నప్పుడు అమ్మవారి కన్నీళ్ళ కదిలి నాకు కనపడుతుందా కనపడదా? అదే కామాక్షి పరదేవతానుగ్రహం. ఆ చూపు పడడానికి యోగ్యత కల్పిస్తారు. అది ఏ కారణం చేత అయితేనే, ఊహ చేత నీ మీద పడిన ఉత్తర క్షణంలో దాని ప్రయోజనం పొందావు. ఇప్పుడు తెలియదు అదేమిటో, తర్వాత తెలుస్తుంది. ఎంత అనుగ్రహాన్ని పొందేశావో, దాని వలన ఎంత పుణ్యాన్ని మూట కట్టేసుకున్నావో, దాని వలన ఎన్ని కోట్ల జన్మలు తగ్గించేసుకున్నావో తర్వాత తెలుస్తుంది. తెలిసిన నాడు అబ్బా, మూకసంచ శతిలో ఒక్క శ్లోకం కాకుండా 500 చదివిస్తే ఎంత బాగుండురా అనిపిస్తుంది. అది మూకపంచశతి యొక్క గొప్పతనం. కాబట్టి మహాత్మ సేవధి రసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేలిచుంచు ధైర్యాం బుధిం పశుపతే చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అని కటాక్ష శతకంలోంచి మూకశంకరుడు చేసినటువంటి ఒక శ్లోకాన్ని మీకు మనవి చేశాను. ఇప్పుడు పాదారవింద శతకంలోంచి ఒక శ్లోకాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. నిన్నను ఆర్యా శతకంలోంచి ఒక శ్లోకం విన్నారు. ఇప్పుడు నేను మీకు కటాక్ష శతకంలోంచి చెప్పాను, ఒకటి ఇప్పుడు పాదారవింద శతకంలోంచి చెప్తాను. పాదారవింద శతకము అని దానికి పేరు. దాని అర్థం ఏమిటో తెలుసా? పాదములు అరవిందములు అని. అరవిందములు అంటే పద్మములు అని. అవి ఎలా పద్మములు? పాదములు పద్మములలో ఎలా ఉంటాయండి? పద్మాలు రేకులు ఇలా తెరుచుకుని కేసరములు అవి ఉంటాయి. పద్మాలకు అలా ఏమైనా ఉంటాయా? ఉండవు. ఉండనప్పుడు అసలు పాదములు అరవిందములు ఎలా అవుతాయి? పాదములు అరవిందములే, నేత్రములు అరవిందములే, నేత్రారవిందం, పాదారవిందం, హస్తారవిందం, భుజారవిందం, నయనారవిందం, ఏడు అన్ని అరవిందాలే. అలా ఎలా కుదురుతుంది? అవి ఎందుకు అరవిందమైందంటే, మీరు మీ పంచేంద్రియములు మనస్సు అనబడేటటువంటి ఆరిటిని కలిపి తుమ్మెదగా మార్చుకుని, సంస్కృతంలో తుమ్మెదకి షట్పది అని పేరు. మనసు పంచేంద్రియములు ఆరిటితో కలిసి వెళ్ళి పరదేవత యొక్క పాదములనేటటువంటి తామర పువ్వు యందు ధ్యానములో కూర్చుని, ఆ పాదములలో ఉండేటటువంటి వైభవం అనేటటువంటి మకరంద పానములు చేయగలిగితే మీరు పాదారవింద శతకమునందు తుమ్మెద. కానప్పుడది పాదారవింద శతకముగా మీకు అన్వయం కాదు. అంటే మీరు అంత ధ్యాననిష్టతో శ్లోకం చదవమని. ఏదో సరదాగా కూర్చుని సరదాగా చదవడానికి కాదు, అంత మర్యాదతో ఒక్క శ్లోకం చదువుతుంటే, ఒక్కొక్క పాదం చదువుతుంటే అంత జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టు. నువ్వు ఎంత ధ్యానం చేస్తావో అంతగా అరవిందమునందు ప్రవేశించి నువ్వు ఆ తేనె జుర్రుకుంటావు, మత్తెక్కిపోతావు. జుర్రుకున్న తుమ్మెదకుండే లక్షణం ఏమిటో తెలుసా? లేవదు, అది పడుకుంటుంది. తామర పువ్వులు పడుకుంటే ఏమవుతుంది? రాత్రి ముడుచుకుంటుంది. ముడుచుకుంటే ఇంకా దాని జన్మ అక్కడే పరిసమాప్తి. ఎవరు పాదారవింద శతకంలో చెప్పబడినటువంటి శ్లోకమునందు ధ్యానమగ్నుడయ్యాడో వాడు పరదేవత పాదములలోకే లయమైపోతాడని గుర్తు. అందుకని పాదారవింద శతకము అన్నారు శంకరాచార్యులు వారు శివానందలు హరి చేస్తూ. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషుణాచాధృత సత్పక్ష సుమనోవనేష సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు. శంకరాచార్యులు వారి ప్రయోగం ఏంటంటే, పరమేశ్వరుణ్ణి తుమ్మిదని చేసి మన మనస్సుని పద్మం చేశారు. ఆయన తిప్పారు. శంకర, నా మనసు అనేటటువంటి పద్మము భక్తి అన్న మకరందంతో నిండిపోయింది. నువ్వు తుమ్మెదకి భర్తవి కదూ, తుమ్మెదకి భర్త గండు తుమ్మెద, మగ తుమ్మెద, తుమ్మెదల రేడు. అమ్మవారు భ్రమరాంబ, భ్రమరాంబ అంటే అమ్మవారు ఆడతుమ్మెద, ఆడతుమ్మెద భర్త మగ తుమ్మెద. కాబట్టి నువ్వు గండు తుమ్మెద, మగ తుమ్మెద, మగ తుమ్మెద ఒక్కటి రాదు. మగ తుమ్మెదకి లక్షణం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా అది మదరసాన్ని తాగినా తేనె తాగినా ముందు ఆడతుమ్మెదని పంపించి తను వెనకొస్తుంది. వచ్చి ముందు ఆడతుమ్మెదని వాళ్ళమని తను వాళ్తుంది. పోతన గారు చెప్తారు భాగవతంలో ఈ విషయం. అందుకని నువ్వు అక్కడి వీరా ఆడతుమ్మెదతో వస్తావు అంటే భ్రమరాంబా సహిత మల్లికార్జునుడు వస్తాడు. ఎక్కడికి? ఇక్కడే. మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం. భ్రమరాధిపో, ఓ ఆడతుమ్మెద భర్త నీ భార్యతో కలిసిరా, వచ్చి ఇదిగో ఇక్కడ నా మనస్సన్న పద్మంలో భక్తి అన్న మకరందం నిండిపోయింది, తాగు, వచ్చి ఝంకారం చేస్తూ తిరుగు, వాలు, ఈ భక్తిని తాగుతూ పడుకో, ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడుండు, ఇది ముడుచుకోదు, అది మకరందంతో నిండుతూ ఉంటుంది, నువ్వు తాగుతూ ఉండు. అంటే ఏ మనసు అనేటటువంటి పద్మమునందు మకరందము భక్తి నిండి ఉందో అక్కడికి తుమ్మెదల రేడైన మల్లికార్జునుడు భ్రమరాంబా సహితుడై వచ్చి ఉంటాడని శంకర ప్రతిపాదన. అది శంకరాచార్యుల వారు అటు తిప్పితే మూక శంకరులు ఇటు తిప్పారు. ఇటు తిప్పి పాదారవింద శతకము అన్నారు. అందులో ఒక అన్ని అద్భుతమైన శ్లోకాలే. అందులో ఏది ఇది దీనికన్నా గొప్పదనడానికి ఏం ఉండదు. ఏదో నా సంతోషానికి నేను అలా అండం అంతే. అందులో ఆయన అంటారు, అమ్మా సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం సమాస్వాద్యశ్రాంతం హృదయ సుఖపోతం జననిమే కృపాజాలే ఫాళేక్షణ మహిషి కామాక్షిరభసా గృహీత్వారుంధీదా చరణయుగళీ పంజరపుటే అంటారు. అద్భుతమైన శ్లోకం. అసలు ముఖశంకరులకు ఆ భావనలు ఎలా వచ్చాయో అర్థం కాదు. అమ్మవారిని చూసినటువంటి అనుగ్రహం తల్లి జగదంబ పలికింది ఆయనలోంచి. ఆయన అన్నారు, సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం. అది కూడా ఏమిట? సమాస్వాద్యశ్రాంతం హృదయ సుఖపోతం జనని మే అన్నారు. ఓ జనని మే, నా యొక్క నా మనసుంది అమ్మా, అది హృదయ సుఖపోతం. సుఖము అంటే చిలుక. చిలుకకి ఓ లక్షణం ఉంటుంది, కీ కీ అని అరుస్తుంది. అందుకే అమరకోశం కీ శబ్దమును చేయునది నిర్వచనం చేస్తుంది. కీ కీ అని అరుస్తుంది. శుకపోతం చిలుక కాదుట, చిలుక పిల్ల నా మనసు. ముఖశంకర్లు అంటున్నారు, అమ్మా నా మనసు చిలక పిల్లమ్మ అన్నారు. చిలక నచ్చక చిలక పిల్ల అంటాం ఎందుకు అంటే, చిలకకి కీ కీ అని అరవడం వచ్చు, చిలక పిల్లకి కీ కీ అని అరవడం అంత బాగా రాదు. సంస్కృతంలో నోటికి ముఖానికి ఒకటే మాట వదనం, రెండో మాట లేదు. చిలుక కీ అంటుంది, చిలుక పిల్లకి అంత బాగా అండం రాదు. కానీ దానికి ఓ లక్షణం ఉంది, పక్షులన్నిటికీ ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులలో ఆకలి ఎక్కువ ఉన్నవే. ఒక్కొక్క జాతికి ఒక్కొక్కటి ఎక్కువ. సర్పాలు ఉన్నాయనుకోండి, వాటికి భయం చాలా ఎక్కువ. గంధర్వులు ఉన్నారనుకోండి, వాళ్ళకి కామం చాలా ఎక్కువ. పక్షులు ఉన్నాయనుకోండి, ఆకలి చాలా ఎక్కువ. పశువులు ఉన్నాయనుకోండి, తొందరగా నమ్మేస్తాయి. మీరు ఇలా గడ్డి పట్టుకుని కర్ర లోపల దాచి దా దా అంటే వచ్చేస్తాయి, పశువులు వశమైపోతాయి. అలాగే పక్షికి ఆకలి ఎక్కువ. పక్షికి ఆకలి ఎక్కువైతే పక్షి పిల్లకి మరీ ఎక్కువ. అది మరీ విపరీతమైన ఆకలితో ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు కనకధార స్తోత్రం చేస్తే విహంగ శిశవిషణ్ణే అంటారు. అమ్మా ఈ బ్రాహ్మణి పక్షి కాదు, పక్షి పిల్ల అన్నారు. ఎందుకని? పక్షి పిల్లకి విపరీతమైన ఆకలి, పక్షి పిల్ల ఏడిస్తే ఎవరు చూడలేరు. ఇప్పుడు బాబు మూడు రోజులైంది బాబు అన్నండి, నీ ఒక్క రొట్టె ముక్క వెయ్యండి బాబు అని ఎవరో అంటున్నారు అనుకోండి, మనం లొంగపోవచ్చు. పిల్ల మనం అడగకుండా అమ్మ అన్నం పెట్టి 2 రోజులైందమ్మా, అమ్మ ఆకలిస్తోందంటే మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, అమ్మ నా కడుపులో తిప్పేస్తోందమ్మా, అమ్మ ఒక్క బిస్కెట్ అన్నా పెట్టమ్మా అని ఏడుస్తోంది అనుకోండి, ఎక్కడి నుంచి తేనే అంటుంది అనుకోండి తల్లి, మీరు చూస్తూ ఊరుకోగలరా? మీరు వెంటనే రొట్టెట్టుకొచ్చి ఇస్తారు, ఆ పిల్లకి పెట్టిన ఊరు తిను అంటారు. పిల్ల ఏడిస్తే చూడలేరు. మూకశంకరుల యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా? శంకర భగవత్పాదుల్లాగే, అమ్మా ఇది చిలుక కాదమ్మా, చిలుక పిల్ల అన్నారు. అమాయకురాలు కదా, దానికి ఇంకా వచ్చిరాంచనం దొరికిపోతుంది. అమ్మా ఈ చిలక పిల్లకి ఆకలి ఎక్కువ, ఇది ఏం చేస్తుంటుంది అంటే ఇది సదా స్వాదుంకారం విషయలహరి శాలికణికాం, అది ఆయన ప్రయోగం. చిలుక పిల్ల కాబట్టి బియ్యం గింజలు తింటుంటుంది, బియ్యం గింజల ముక్కలు నూకలు తింటుంటుంది. సాధారణంగా ఈ పిట్టల్ని పట్టుకునేవాళ్ళు బియ్యం చల్లరు, నూకలు చల్లుతారు. అది శాలికణికాం, బియ్యపు గింజల యొక్క ముక్కలైనటువంటి నూకల్ని తింటుంది. కారణం దాన్ని నోరు చిన్నది, ఆకలి ఎక్కువ, తింటుంది. తినదు ఏం చేస్తుంది? దానికి ఓ దరిద్ర లక్షణం, తినేసింది పోనీ అలవదు, కీకీకీ అంత చిలకలాగా పడుకుంటుంది. తినేసి, మీరు ఎప్పుడైనా చిలకను చూశారో లేదో నాకు తెలియదు, చిలకను ఎప్పుడైనా మీరు చూడండి, చిలుక కన్ను ముయ్యడం స్పష్టంగా కనపడుతుంది. అది మో మహాకవుల ప్రయోగాలు అంటే అలా ఉంటాయి. మిగిలిన పక్షులకి మీకు అలా తెలియదు. మీరు ఎప్పుడైనా చిలుక వాలినప్పుడు చూడండి, చిలుక కన్ను ఇలా మూసిందనుకోండి, మీకు చిలుక కన్ను మూస్తోందని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? చిలుక కన్ను మూసినప్పుడు తెల్లటి పొర అడ్డంగా దిగుతుంది ఇలాగా, అందుకని మూస్తోంది తెరుస్తోందని తెలుస్తుంది. చిలుక పిల్ల ఏం చేస్తుందంటే ఈ బియ్యపు గింజలు తిని ఆ తెల్లటి పొర ఇలా మూసేస్తుంది. కళ్ళు మూసుకుంది అని తెలుస్తుంది. అది కళ్ళు మూసుకుంది అని తెలిస్తే దాన్ని పట్టుకోవడం తేలిక, అవునా కాదా? సాధారణంగా అన్ని పక్షుల్లోకి అందరూ పట్టుకోవాలని చూసే పక్షి చిలకే. ఎందుకు చిలకని పట్టుకుంటారు? సదా పంజరంలో పెట్టుకుంటారు, చంపేయక్కర్లేదు, పంజరంలో పెట్టుకుంటారు. దాని స్వభావం చచ్చిపోయిందా, అయిపోయిందా? హాయిగా అటు ఇటు ఎగురుతూ సుఖంగా జామకాయలు అవి ఇవి తింటూ తిరగవలసిన చిలక ఓ పంజరంలోకి పోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది ఇప్పుడు? కీ కీ అని అక్కడ అరుస్తుంది. ఉపయోగం ఉందా? లేదు. ఎందుకని? ఇంకా ఎగరడానికి ఏం లేదు, అందులో పడి ఉంటుంది అంతే. తీసుకొచ్చి అందులో ఏదో పడేస్తాడు, తింటుంది, అలాగే ఉంటాడు. అయిపోయి ఏం చేస్తుందంటే ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? అలా ఓ 5 ఏళ్ళు పంజరంలో ఉందనుకోండి, దాన్ని చేయి పెట్టి తీసి బయట వదిలేరనుకోండి, అది వెళ్ళదు, ఎగిరొచ్చి పంజరంలో దూరిపోతుంది. అది అలవాటు పడిపోయింది, పంజరానికి అలవాటు పడిన చిలకంట, అది వెళ్ళదు, అది అందులోనే కూర్చుంటుంది. అంటే దాని స్వభావం చచ్చిపోయింది దానికి. మూకశంకరులు అన్నారు, అమ్మా నా మనసు ఉందే హృదయ శుకపోతం జననిమే, ఈ నా మనసుందే ఇదేనమ్మా చిలక పిల్ల. ఇది ఏం చేస్తుంటుందో తెలుసా? విషయలహరి శాలికణికాం, ఎప్పుడు విషయములనేటటువంటి ప్రవాహాల్ని అనుభవిస్తూ ఉంటుంది. అలా నూకలు 4 ఇలా కాసి నూకలు తల్లుతాడు, దాని మీద వలేస్తాడు, నూకల కోసం వెళ్ళి వలలో చిక్కుకుంటుంది. అలా నా మనసనే చిలుక పిల్ల ఏం చేస్తుందో తెలుసా అమ్మా? ఎప్పుడు మూకలు వెతుక్కుంటుంది, దానికి ఆకలి తీరదు, దీనికి తృప్తి కలగదు. చిలక పిల్లకి ఆకలి మరీ ఎక్కువైపోయినట్టే విషయముల మీద ఆసక్తి నా మనసుకి అంత ఎక్కువ, అందుకే ఇది సుఖపోతం, ఇది విషయములను అలా అనుభవిస్తుంది. అది అలా నూకలు తింటున్నట్టే ఇది 5 అనుభవిస్తూ ఉంటుంది. శబ్దస్పర్శ రసరూపగంధములే సుఖ స్వభావములు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములను ఇచ్చి అన్నాడు, ఈ 5 ఇంద్రియములతోనే ఈశ్వరుణ్ణి పట్టుకుని తరించిపోవాలి. శబ్ద, అందుకే భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అంటారు, మా చెవులు ఎప్పుడు మంచి మాటలను వినుగాక, మా చెవులు ఎప్పుడు భగవత్ సంబంధమైన విషయములను వింటూ ఉండాలి. కానీ ఇవేం చేస్తాయి? తాత్కాలికముగా ఉద్రేకమును కల్పించగలిగినటువంటి మాటలు వినడానికే ఎక్కువ ఇష్టపడతాయి. నేను మీతో ఇందాక మనవి చేశాను కదా, మాట అంత శక్తివంతమైన సాధనము లోకంలో ఇంకోటి లేదు. మీరు ఆ మాట చేత అవతల వారు కష్టాన్ని మరిచిపోయేటట్టు చెయ్యొచ్చు, మీరు ఆ మాట చేత అవతల వాడు పొడుచుకు చచ్చిపోయేటట్టు చేయొచ్చు. ఆ మాట చేత చచ్చిపోయే వరకు గుర్తొస్తే బాధపడేటట్టు చేయొచ్చు. ఆ మాట చేత మీరు దేవతల్ని ప్రసన్నుల్ని చేసుకుని కోరికలు తీర్చుకోవచ్చు. ఆ మాట చేత కారాగారానికి వెళ్ళిపోవచ్చు. ఆ మాట చేత మనమే చచ్చిపోవచ్చు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. సుందరకాండలో స్వామి హనుమ కేవలము తన మాటల చేత సీతమ్మని ఓదార్చారు. ఓదార్చి రాముడికి చెప్పారు, తయా అమ్మమ్మ తయో తతోమయావద్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత. నా మాటల చేత సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టి ఆవిడ సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగానన్నారు. వాక్కు యొక్క వైభవమే సుందరకాండ. అయినప్పుడు మాటల చేత అవతల వాళ్ళని సంతోషపెట్టచ్చు. పనికి మాలిన మాటలు మాట్లాడడం, పనికి మాలిన మాటలు వింటూ ఉండడం, సంతోషపడిపోతూ ఉండడం సమాజంలో మీకు కనపడరు. నేను ఎందుకు చెప్పాలి పేర్లు? ఎన్ని విననివ్వండి, ఎందుకు వస్తాడో తెలియదు. 3 గంటలు చెప్పనివ్వండి, వింటాడు. ఇలా తలుపులోంచి బయటికి వెళ్ళగానే లౌకిక విషయాన్ని ప్రస్తావన చేస్తాడు తప్ప ఏమి మూకశంకర్లండి అనలేడు. కారణం ఏమిటో తెలుసా? అది అంటుకోదు. ఆ మనసుకి ఇంక అసలు అంటుకునే లక్షణం లేదు. అదే రామకృష్ణ పరమహంస అంటారు, ఒక మేకు కొట్టాలనుకోండి, అసలు ఆ మేకు లోపలికి వెళ్ళడానికి వీలైన గుల్లతనం గోడకుంటే కదా మేకు దిగడం. అలా కాకుండా అది ఒక ఇనుప స్తంభం అనుకోండి, మీరు వెళ్ళి దాని మీద మేకు కొట్టే ప్రయత్నం చేస్తే మేకు వంకర తిరిగిపోతుంది తప్ప లోపలికి వెళ్ళదు. మీరు తీసుకొచ్చి కొంత, నేను ఎందరినో చూశాను ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నందుకు, మీరు తీసుకొచ్చి 3 గంటలు కూర్చోబెట్టి చెప్పండి, వాడు బయటికి వెళ్ళి అబ్బా ఏమి మోకశంకర్లండి, ఏమి శ్లోకాలండి అని అన్నాడు వాడు. సరికదా, మీరు అంతసేపు చెప్పకుండా ఉంటే బాగుండేదేమో, వార్తలు అయిపోతాయి కదా, రూమ్లో న్యూస్ చూద్దాం అంటాడు. నేను ఎందరినో చూశాను, తెల్లబోయాను. నేను ఒక చోట ఎంత తెల్లబోయానంటే, ప్రసాదం ఇస్తున్న కౌంటర్లో ఉన్నటువంటి వాడు ఒకడు ఇలా ఉచిత ప్రసాదం ఇస్తూ ఇలా ఎడం చేయి పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. ఏ దేవస్థానం వదిలేయండి, ఎక్కడో ఒక చోట ఒకడో. వీడు పెద్ద ఆఫీసర్, నాతో వచ్చినవాడు. వాడు అన్నాడు నాతో చటుక్కుని, ఈ ఉద్యోగం దొరికితే బాగుండండి, ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు, హాయిగా ఇలా ఇచ్చి ఇలా బుచ్చు పోవచ్చు ఇంటికి అన్నాడు. నేను నిజంగా తెల్లబోయాను, ఏడ్రాడి ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకుంటూ, అరే వాడంటే పాపం ఏదో ఎవరైనా ఇస్తే తీసుకుంటున్నాడు, అయిపోయింది. ఉన్న ఉద్యోగం వదిలిపెట్టేసి ఇందులో ఏదో తేరగా ఏ పని లేకుండా ఏ బాధ్యత లేకుండా ఇలా అరంచేతో పుచ్చుకుంటూ కుడిచేతో ప్రసాదం పెట్టడం ఎంత తేలిక, ఈ ఉద్యోగం వస్తే బాగుండన్నాడు. వీడిని ఈ దేవాలయంలో పడుకోబెట్టి 30 రోజులు ఈడిచేస్తే మాత్రం వీడి మనసు బాగుపడుతుందిరా అనుకున్నాను. ఒక్కొక్కడంతే చాలా చిత్రాతి చిత్రమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారు. మీరు ఎంత చెప్పండి వాడి తలకి ఏమిక్కుతుంది అంటే ఏమీ ఎక్కదు. ఉత్తినే అలా ఉంటాడంతే, ఎందుకో తిరుగుతూ ఉంటాడు, ఎందుకో వింటుంటాడు, అన్నీ వింటాడు. ఏమి అర్థమైందిరా నీకు అడిగితే ఏమీ అర్థం కాదు. వాడు ఎందుకు వస్తాడో తెలియదు అసలు సభకి, అంత విచిత్రంగా ఉంటారు. ఇది మనసుకి పట్టుకోగలిగిన లక్షణం లేదు అసలు, దానికి వికర్షణ, అసలు దానికి భగవత్ సంబంధాన్ని తీసుకోదని. అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మలుగా వాడి మనసు ఎంత విషయ సంబంధంతో ఘనీభవించిపోయిందో అది దాన్ని ఒక్కదాన్ని లాక్కుంటుంది. ఇప్పుడు ఒక కర్ర ఉందనుకోండి, నేను ఎన్నాళ్ళు ఎలక్ట్రిసిటీ వైర్ దాని మీద పెట్టినా అది పుచ్చుకోదు. అది ఓ రాగి తీగ అనుకోండి, ఇలా తగిలితే చాలు పుచ్చేసుకుంటుంది. భగవత్ సంబంధం ఎప్పటి నుంచో మూట కట్టుకుంటున్నవాడు ఒక్కొక్క చోట ఎంత పండితుడు ఏం చదువుకున్నాడు అన్న దాంతో సంబంధం ఉండదు. వాడు ఇట్టే పట్టేసుకుంటాడంతే. ఎంతో చిన్న పిల్లలు పట్టుకుంటుంటారు ఒక్కొక్క చోట, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్నపిల్లలు పట్టేసుకుంటారు, జుత్తు నిరిసిపోయిన వాళ్ళకి తలకెక్కదు. ఏమని చెప్పాలి, వాడు కొయ్యా వీడు రాగి తీగ, అది స్వభావం. ఆ స్వభావం అలా ఉంటే దాన్ని ఇంకెవరు ఏమి చేయలేరు. అటువంటి వాడికి మాట గౌరవం ఎప్పటికీ తెలుస్తుంది? ఎప్పటికీ తెలియదు. వాడసలు తన జీవితంలో తన వాక్కుని పరమేశ్వరానుగ్రహము కొరకు రోజుకి కనీసం కొన్నిసార్లైనా నేను వాడుకున్నాననేటటువంటి ధైర్యంతో వాడు బతకలేడు. వాడికి ఎప్పుడు విషయమే, మాట మాట్లాడితే విషయ సంబంధమే. మీరు చూడాలా, పెద్ద పెద్ద దేవాలయాల్లో దర్శనానికి వెళ్తూ పేపర్ కొనుక్కుని ఇలా చదువుకుంటూ నడుస్తారు, పక్కవాడితో రాజకీయాలే మాట్లాడతారు, ఉత్తినే దేవుడి దగ్గరికి వచ్చి ఇలా అంటారు అంతే. మరి లోపలంతా అవే ఉంటాయి. ఎందుకది, ఒక్కరోజు నువ్వు పేపర్ కొనుక్కుని నడవకపోతే ఏమవుతుంది దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు? వాడు చాలా గొప్ప అనుకుంటాడు, పేపర్ చూడకపోతే ఉండలేనండి అంటాడు. ఎందుకది, నువ్వు అవమానపడాలి ఆ మాట అనడానికి. కాబట్టి మూకశంకరులు ఇంత గంభీరమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఈ చిలక పిల్లకి అలవాటు ఏమిటో తెలుసా అమ్మా? ఎప్పుడూ భోగమే. కాబట్టి అది విషయలహరి శాలికణికాం, ఈ కంటితో చూస్తే నదర చూపు చూస్తుంది, దానికి ఏది నచ్చింది దాన్ని నాదిగా చేసుకున్నట్లు భావన చేస్తుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది. మనస్సు చేత దేన్నైనా అది అనుభవిస్తుంది. నీది కాని దాన్ని, నువ్వు అనుభవించకూడని దాన్ని నీదిగా అనుభవించగలదు మనస్సు, దానికి ఆ లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఎవరింట్లోనో నేను ఒక మంచి వజ్రాల హారం చూశాను అనుకోండి, వెంటనే నేను ఆ వజ్రాల హారం వేసుకుంటే అని భావన చేశాను అనుకోండి, అబ్బా నాకుంటే నా నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాను అనుకోండి, నేను మనసుతో దాన్ని నాదిగా చేసి అనుభవించేశానా లేదా? అనుభవించేస్తాను. అంటే మానసిక చౌర్యం అయిపోయింది. అందుకే మనసు వ్యభిచారం కూడా చేస్తుంది, మానసిక వ్యభిచారం చేశాడంటారు. అందుకే అది దొరకదు కూడా, ఎవరికి తెలియదు, దాన్ని దంభము అంటారు. పైకి పెద్ద మనిషిలా ఉంటాడు, లోపల మనసుతో చెయ్యకూడని దోషములన్నీ చేస్తూ ఉంటాడు, దానికి సంస్కారం పట్టలేదు. అది ప్రమాదకరమైన లక్షణం, దానికి అంతుండదు. ఇంకా ఇంద్రియాలతో జుర్రుకోగలిగినంత జుర్రుకుంటూనే ఉంటాడు, మార్చి 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 అనుభవిస్తాడు. కళ్ళతో చూస్తాడు 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 విసిగితిపోతాడు. చెవులతో వినకూడనివన్నీ వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు. నాలుకతో ఒక శౌచం అక్కర్లేదు, ఇలా తినడమా ఇలా తినకపోవడమా ఏం అక్కర్లేదు. ఒక ఆవో ఒక దూడో ఒక గేదో వాల్ పోస్టర్ని నిలబడి ఎలా నవిలేస్తుందో, రోడ్డు పక్క ఎలా తింటుందో, అలా ఏ బండి పక్కన నిలబడి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో బూట్లు వేసుకుని తినేస్తాడు. వాడికి ఏమి మర్యాద ఏమైనా, అరే తినేటప్పుడు అదేమిట్రా, అలా తినడం ఏమిట్రా, అది పశువు తింటుందిరా, అలా అలా నేను తినకూడదు కదా, నేను చోట కూర్చుని తినాలి కదా, మర్యాదగా ఓ కాళ్ళు కడుక్కోవాలి ఓ చేతులు కడుక్కోవాలి, దిక్కుమాలిన మనుష్య జన్మకు నియమం ఉంది కదా, నాకు ఆ గేదికి ఏమిటి తేడా అని వాడేమి ఆలోచించాడు, అదేమిటండి తినద్దా మరి అంటాడు, అంతే తినేస్తాడు. కాబట్టి వాడికి కావలసింది నాలుగు మీద పడిపోవాలి, అంతే తినేయాలి అయిపోవాలి అంతే. కాబట్టి నాలుక చెవి కన్ను ముక్కు స్పర్శేంద్రియము చర్మము మార్చి 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 వాడుతూ ఉంటాడు. శబ్ద స్పర్శ రస రూప గంధ ఇవి ఇలా వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాడికి తృప్తి ఏమైనా ఉంటుందా? ఏది బడలిపోయిందో దాన్ని వదిలి రెండో దాన్ని తీసుకుంటాడు. నేను ఒక ఇంట్లో ఒక ఆయన్ని చూశా, తెల్లబోయాను, ఆయన అలా టీవీ చూస్తాడు. 65 ఏళ్ళు, విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రార్థనా శ్లోకం రాదు, చదవడు, టీవీ చూస్తాడు. అయిపోయింది అనుకోండి, ఆయనకి విసుగొచ్చింది అనుకోండి, దాన్ని వదిలేసి వంటింట్లోకి వెళ్ళి జాడీలో ఆవకాయ పెచ్చులు తీసి గరిటితోటి నీళ్లలో పడేసుకుని కడిగేసి పెచ్చులు తినేశాడు. నేనన్నా ఆవకాయ కడిగేసి పెచ్చులు తింటున్నారు ఎందుకండి అన్నాను, నా కర్మ కొద్దీ నాకే దొరుకుతారో ఏమిటో అలాంటి వాళ్ళు. అంటే ఆయన అన్నాడు, కారం కదండి మంట పెడుతుంది కడుపులో, అందుకని పెచ్చులు తినేస్తూ ఉంటానన్నాడు. ఆ ఇంట్లో మన వాళ్ళకి ఏముంటుంది ఆవకాయ, వీడేమో ఆవకాయ కడిగేస్తాడు పిండి, పెచ్చు వీడి తినేస్తాడు, 10 రోజులు ఎప్పటికి జాడీ ఖాళీ, వీడే తినేశాడు పెచ్చులని, పోనగ్గు పిండి అన్నా ఉంచుతాడా అంటే అది కడిగేస్తాడు. ఏమిట్రా అంటే ఆవకాయ తినద్దంటారండి డాక్టర్లు, నన్ను ఎక్కువ కడుపు మండుతుంది నాకు అల్సర్ ఉంది అందుకని పెచ్చులు తినేస్తుంటానన్నాడు. పెచ్చులు తినేస్తాడు, మళ్ళీ వెళ్తాడు, ఎవరినో పట్టుకుంటాడు, ఆ పక్కింటి వాళ్ళని ఈ పక్కన వాళ్ళతో ఒక గంట మాట్లాడతాడు, మాట్లాడి లోపలికి వచ్చి ఎవరితో నమ్మకంగా మాట్లాడాడు, పనికి మళ్ళీ వాడండి వాడితో ఏంటంటాడు, పోని వాడితో మాట్లాడినంతసేపు వాడికి మిత్రుల్లో మాట్లాడతాడు, లోపలికి వచ్చి వాడు పనికి మాలిన వాడు వాడితో అంతే అలాగే మాట్లాడాలంటాడు. ఎందుకు మరి మాట్లాడినట్టు నువ్వు?
అది విషయలహరి శాలికణికాం,
దీనికి అలవాటు అయిపోయిందమ్మా, ఇది అలా చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మార్చి 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 నా అంత వాణ్ణి నేను అనుకుని తాగుతుంటుంది ఆ విషయ సుఖాలు, తింటూ ఉంటుంది. దానికి బడలిక లేదు, దానికి ఆకలి తీరదు చిలక పిల్లకి, దీనికి ఆకలి తీరదు. అది కీ అందం, ఇది ఈశ్వరాందం. అది తిని మత్తెక్కుతుంది, ఇది విషయములను అనుభవించి మత్తెక్కుతూ ఉంటుంది. అది దీని లక్షణం. ఈ చిలక పిల్ల ఆఖరికి దీన్ని ఏం చేస్తారు, మత్తెక్కినప్పుడు ఇలా కన్ను మూయగానే ఎవడో పట్టుకుని పంజరంలో పెడతాడు. దీన్ని ఏం చేస్తారు, కాలము పట్టుకుని యమ పంజరమునందు పెడుతుంది. అయిపోయిందా అమ్మా, అలా అయిపోకుండా ఉండాలంటే నువ్వు ఉపకారం చేసి పెట్టు అని ఆయన అన్నారు. సమాస్వాద్యశ్రాంతం హృదయ సుఖపోతం జననిమే. ఆయన పిలవడం చూడండి ఎంత అద్భుతంగా పిలిచారంటే అమ్మవారిని, అమ్మా కృపా జాలే పాలే క్షణ మహిషికామాక్షి రభసా. రభసా అంటే వెంటనే. అయితే సరే నీ సంగతి రేపు చూస్తానుండు అనకమ్మా. వెంటనే ఏం చేస్తావో తెలుసా, ఓ తల్లి కామాక్షి నువ్వు పాలే క్షణ మహిషి, నువ్వు నుదుటి ఎందు కన్నున్నటువంటి వాడికి ఇల్లాలివి. ఎందుకు ఆ మాట అన్నావు, నుదుటి ఎందు కన్నున్నవాడు కాముణ్ణి కలిచినవాడు ఆ కంటి మంటల చేత. కామమే కోరిక, కోరికయే విషయ ప్రవాహమునందు పడిపోవడానికి కారణం. కాల్చినవాడు ఇల్లాలివి కాబట్టి నీకు ఆ కామము నుండి తప్పించగలిగిన లక్షణం ఉన్నదానివి. ఆయన ఇల్లాలివి కాబట్టి ఈ దిక్కుమాలిన విషయ ప్రవాహంలో పడిపోకుండా నన్ను చెయ్యగలం. కాబట్టి కృపాజాలే, ఇంత పాడైపోతున్నవాడివి నీ, నిన్ను నేనెందుకు చూడాలంటావేమో. అమ్మా దయా అన్నది ఎవరి మీద చూపిస్తారు, పాడైపోతున్నవాడి మీదైనా చూపిస్తారు? బాగుపడుతున్నవాడికి దయ ఎందుకమ్మా? నేను పాడైపోతున్నానమ్మా అని చెప్తున్నాను కదమ్మా, అందుకని నా మీద దయ చూపించు. దయ చూపించడం ఎలా చూపిస్తావో తెలుసా, నేను ఇలాగే తింటుంటాను ఇలాగే పడుకుంటాను, నువ్వేం చేస్తావో తెలుసా, వేటగాడు వలపన్ని పట్టుకున్నట్టే నీ దయా అన్న వల నా మీద విసురు, దాని కింద విషయములే పెట్టు, నేను దొరికిపోతాను నీ వలకి, దయా అన్న వలలో చిక్కుకుంటాను. ఇప్పుడు నువ్వు దాన్ని నన్ను పైకి తీసి గృహీత్వా. ఎంత చిలక్కి చెప్పినట్టు చెప్పారు అమ్మవారికి, అది విచిత్రం. ప్రతి మాట వదిలిపెట్టకుండా చెప్పారు. రభస వెంటనే గృహీత్వా పట్టుకో, రుంధీదా పైకి తీసి తవచరణ పంజరపుటే, నీ పాదములనే పంజరంలో పెట్టేయి. పెట్టేస్తే ఇప్పుడేమవుతుంది, అక్కడా తింటుంది ఇవే తింటుంది మళ్ళీ. వాళ్ళ కింద ఏముంటాయి, ఎవరు పట్టుకున్నా నూకలే ఉంటాయి. నీ పాదముల కింద ఉండి నూకలు తిని నీ పాదముల దగ్గర మత్తుగా ఎలా పడుకుంటుందో తెలుసా, నీ అనుగ్రహంగా తింటుంది. శబ్దములను వింటే అబ్బా భగవతి ముందు వాయించిన వీణ దర్బార్లో ఎంత గొప్పగా ఉంది అని వింటుంది. అమ్మవారి మీద కీర్తనలు వింటుంది, అమ్మవారి ముందు వాయించిన వేణునాదం వింటుంది, అమ్మవారికి సంబంధించిన పాటలు వింటుంది, ముత్తుస్వామి దీక్షిధర్ వారి కీర్తనలు వింటుంది, శ్యామశాస్త్రి వారి కృతులు వింటుంది, త్యాగరాజస్వామి వారి కీర్తనలు వింటుంది, పొంగిపోతూ ఉంటుంది. ఇంతకుముందు పనికి మారిన వింది, ఇప్పుడు భగవత్ సంబంధమైనటువంటి శబ్దములను విని పొంగిపోతూ ఉంటుంది. ఇంతకుముందు నాలుక మీద అడ్డమైనవి వేసుకుని తింది, ఇప్పుడు భగవత్ ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, ఈశ్వర ప్రసాదమని కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకుంటుంది. అప్పుడు తింది ఇప్పుడు తింది, ఈ పంజరంలో ఉంటే తేడా ఇది. కాబట్టి అమ్మా నీ ప్రసాదంగా తినడం నేర్చుకుంటుంది. అలాగే ఇంతకుముందు చూసింది ఇప్పుడు చూస్తుంది. ఏమిటి చూస్తుంది, ఆపాదమస్తకం పరమేశ్వర మూర్తిని చూడడానికి ఇష్టపడుతుంది. ఎక్కడ ఏది చూసినా భగవద్విభూతి చూస్తుంది. ఎవరో తల్లి కనపడింది, అబ్బా మా అమ్మ కామాక్షి పరదేవత వచ్చి ఇలా కూర్చుందంటుంది. ఎవరినో చూస్తుంది, మా తండ్రి ఏకాంబరేశ్వరుడు అంటుంది. పచ్చని చెట్టు చూసింది, నమో వృక్షేభ్యో నా తండ్రి పరమేశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడంటుంది. ఎవరినో దీనుణ్ణి చూస్తుంది, అబ్బా పరదేవత వచ్చే జన్మకి పుణ్యం కట్టుకోరా అని నా తల్లే ఈ దీనుడు రూపంలో వచ్చి నా దగ్గర ఒక్క రూపాయి పుచ్చుకుని నా జీవుడికి పుణ్యం వేసింది అంటుంది. ఎక్కడా నేనని అహంకారం పొందదు, అంతటా కామాక్షి దర్శనం చేసి పరవశించిపోతూ ఉంటుంది. ఈ పరవశం మొత్తం అక్కడ విషయ సుఖానుభవం మత్తు వల కాలం అనేటటువంటి వలకి దొరుకుతుంది. ఇక్కడ అమ్మవారి పాదపంజరమునందు ఉన్న కారణం చేత అన్ని భగవత్ప్రసాదంగా అనుభవించి అమ్మవారి పాద పంజరం అనేటటువంటి దాని యందు కూర్చుంటుంది. ఇప్పుడు అందులో కూర్చుని అందులోనే ఉండి అందులోనే శరీరం వదిలిపెడుతుంది. అమ్మవారి యందు కలిసిపోయిందా లేదా? కలిసిపోయింది. అమ్మా, నా అంత నేను రక్షించుకోలేని బలహీనుణ్ణి అని తెలుసుకుని నా మనసు అనేటటువంటి చిలక పిల్ల విషయాల కోసం ఇలా తిరుగుతూ ఉంటే తల్లి అనుగ్రహించి నువ్వే నా చేతకానితనాన్ని, నా పనికిమాలినతనాన్ని, నా విషయ సుఖములయందు ఉన్న అనురక్తిని, నాకున్న పక్షిపిల్ల తత్వాన్ని గ్రహించి అయ్యో పాడైపోతాడని నన్ను నేను ఉద్ధరించుకోలేకపోతూ ఉంటే నీ దయా అన్న వల విసిరి పట్టుకుని అమ్మా నీ పాద పంజరం అనేటటువంటి దానిలో బంధించి నేను నీ యందు కలిసిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు, లేకపోతే నేను పాడైపోతానమ్మా అని అద్భుతమైన శరణాగతి. బహుశ శరణాగతికి కేవలం ఏదో చరణవు చరణం ప్రపద్యే అనకుండా చాలా అద్భుతమైన రీతిలో తన బలహీనతని భగవతి ఎందుకు తన పట్ల అనుగ్రహం చూపించాలో విశేషమైన అన్వయం చేస్తూ భగవతికి చెప్పుకున్న శ్లోకం ఇది. ఎవరో కంఠగతం చేసి అది కీ అని అరవడం. దాని రహస్యం ఏంటంటే నువ్వు కీ అని అరవకుండా తిని పడుకోవడం కాదు, కీ అని ఈ శ్లోకాన్నారు. అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎవడు ఈ శ్లోకాన్ని అరిచాడో, ఎవడన్నాడో అది విని ప్రతిస్పందించడం ఆవిడ లక్షణం. ఆవిడ దగ్గర బోల్డంత దయ ఉంది, ఆవిడ దగ్గర బోల్డంత శక్తి ఉంది. ఎవరికోసం? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు ఒక చోట. ఎవరు అమ్మా మేము చేతకాని వాళ్ళ అమ్మా మమ్మల్ని రక్షించమ్మా అని ఇలా నించున్నారో వాళ్ళని రక్షించడం కోసమని అంత దయ అంత శక్తి మూట కట్టు కూర్చుంది ఆవిడ. మీరు చూడండి ప్రభుత్వం దగ్గర అప్పుడప్పుడు అర్హులైన వారు లేదని చాలా నిధులు మురిగిపోయాయి అంటారు. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అపారమైన నిధులు లెక్కలేనంత ఉంది, దయా ఉద్ధరించగలిగిన శక్తి. దానికి నేను అర్హుడనని నువ్వు కావలసింది దరఖాస్తు పెట్టాలి. అమ్మా నా అంత పనికి మాలిన వాడు లేడు, నా ఇంద్రియాలతో నేను సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నాను, పాడైపోతున్నాను, అమ్మా అనుగ్రహించమని నువ్వు కీ అని చిలకవి కాబట్టి పలికితే ఆవిడ రక్షిస్తుంది. నువ్వు చిలకవై కీ అనకుండా పిల్లవై తిని పడుకుంటానంటే కాలుడన్న వాళ్ళకి దొరికిపోతావు. అందుకని కీ అనడం నేర్చుకో, ఈ శ్లోకం అనడం నేర్చుకో. ఈ శ్లోకం ఏ అమ్మవారి దేవాలయం దగ్గరికి వెళ్ళినా ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడో అప్పుడు అమ్మవారు కృపాజాలే పాలేక్షణ మహిషి కామాక్షి రభస. అమ్మా ఆలస్యం చేయకుండా వెయ్యమ్మ వల, అంటే తన దయా అన్న వల వేసి పట్టుకుని తన పాద పంజరమునందు పెట్టుకుని రక్షిస్తుంది. అమ్మవారు అలా రక్షించగలదని ఒక కవి అమ్మవారి గురించి చెప్పడం కాదు, మాట్లాడలేని కవిలోకి అమ్మవారు నేనే చెప్తే వీళ్ళు తట్టుకోలేరని అమ్మవారు కవిలోకి వెళ్ళి అమ్మవారే తన అనుగ్రహ శక్తిని కవి ద్వారా వ్యక్తం చేసింది. కాబట్టి ఆ పాదారవింద శతకమనందు చెప్పబడినటువంటి శ్లోకమునందు పూనికతో ఎవరు ఈ శ్లోకాన్ని కంఠగతం చేసి చెప్పుకుంటారో వాళ్ళకి భగవతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అందున శారద అంటే శారద, శారద అయిన శారద ఎప్పుడు చిలుకని పక్కన పెట్టుకుంటుంది. ఇటువంటి క్షేత్రంలో ఈ శ్లోకాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ శ్లోకం చదువుకోవాలి. చదువుకోగా చదువుకోగా అన్నమాట నేను అన్ను, ఎందుకని ఆవిడ జగదంబ. రభస వెంటనే మార్పు వస్తుంది, పట్టుకుంటుంది ఆవిడ, పట్టుకుని తన పాదముల ఎందు పెట్టుకుంటుంది. ఒక మనిషి తరించడానికి ఇంతకన్నా తేలిక మార్గం ఏముంది? కీ అని ఇన్నాళ్ళు అనలేకపోయావు, ఇప్పుడు నేర్చుకో కీ అంటావు, ఈ శ్లోకం చెప్పడం నేర్చుకో అది. కాబట్టి అంత గొప్ప శ్లోకం పాదారవింద శతకంలో. ఏదో మొత్తానికి కష్టపడి రెండు శ్లోకాలు పూర్తి చేశాను ఇవాళ. రేపటి రోజున మీరు ఆర్యా శతకం, కటాక్ష శతకం, పాదారవింద శతకం అన్నీ చెప్పేశానని కాదు, ఏవో కొన్ని చూశారు కాబట్టి రేపు వీలైతే మిగిలిన శతకములు నా ప్రమేయం ఉండదు, పరదేవత ఏవి పలికిస్తే అది. నేను ఈ మైక్ లాంటి వాడిని ఆవిడ చేతిలో రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కలుసుకుందాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
శ్రీ గురుభ్యో నమః. నా మిత్రులు చెప్పారు, ఇక్కడ ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళటానికి ఆటోలు కానీ ఏ సౌకర్యం లేక ఇబ్బంది పడ్డారని, అందుకని ఇవాళ మా బస్సు పెట్టాను, ఎవరైనా దాంట్లో ఎక్కి ఆ సెంటర్కి వెళ్ళి మీకు కావాల్సినటువంటి వాహనాలు ఎక్కించుకెళ్ళడం, లేకపోతే అది బస్ స్టాండ్కి వెళ్తుంది, బస్ స్టాండ్కి వెళ్ళి ఇక్కడ బస్సులో వెళ్ళొచ్చు, దాన్ని ఉపయోగించుకోండి, మీకు ఏమైనా అసౌకర్యం కలగకుండా అది మీకు శోభ చేస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఇది నిన్ననే చెప్పాల్సింది, నేను చెప్పలేదు. పూజ్య గురువులు చెప్తుంటే వింటాం మనందరికీ ఎంత సంతోషమో, మనందరూ చెప్తే కూడా వింటాం వారికి ఒక సంతోషం ఉంది. ఈ విషయం వారు కాశీలో కార్తీక మాసంలో మాకు అక్కడ వారు సభాముఖంగా చెప్పిన విషయం ఏంటంటే, వారికి శంకరనామం వింటే వారి ఒళ్ళంతా రోమాంచకం అయిపోతుంది. ఆ నామం ఎంతసేపు చెప్తే వారంతగా తృప్తి పడతారు. శేషు అని ఉన్నాడు కాకినాడలో, అబ్బాయిని ఎప్పుడు పక్కన పెట్టుకుని గొంతు గీరబోయేంత వరకు చెప్పిస్తారు, చేతులు నొప్పుకొట్టేంత వరకు భజన చేస్తారు. తిరువణామలో వెళ్తే గిరి ప్రదక్షిణ 3 గంటల సేపు చేస్తే జయ జయశంకర హరహర శంకర అని చెప్పుకుంటూనే వెళ్ళారు. మనం అందరం కూడా గురువు గారిని సంతోషపెట్టచ్చు. ప్రతిరోజు కూడా చివరిలో మనం వారికి మనమే ఇవ్వలేము, ఇదే మనం ఇచ్చేది. ఒక 5 నిమిషాలు చక్కగా నామం చెప్పుకుందాం. రెడ్డిగారు, రమణారెడ్డి రండి. జయ జయశంకర్ చిన్న నామం అందరికి అర్థమయ్యేది, అందరికి సింపుల్ గా నోరుకి వస్తుంది, అందరు చెప్పండి అమ్మ దయచేసి. అది నిజంగా గురువు గారు చాలా సంతోషిస్తారు, వారికి అంతకంటే ప్రీతికరమైనటువంటి వస్తువు ఇంకోటి లేదు.
జయ జయశంకర. జయ జయశంకర అన్నప్పుడు హరహర శంకర అని అన్నాడు. జయ జయ శంకర
హర శంకర,
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 హర హర శంకర
జయ జయ శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
జయ జయ శంకర
హర హర శంకర,
జయ జయ శంకర
హర హర శంకర,
జయ జయ శంకర
హర హర శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
జయ జయ శంకర
హర హర శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
జయ జయ శంకర
హర హర శంకర,
జయ జయ శంకర
హర హర శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
జయ జయ శంకర
హర హర శంకర,
జయ జయ శంకర
హర హర శంకర,
జయ జయ శంకర
హర హర శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
హర హర శంకర
జయ జయ శంకర,
హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర, హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర
హర హర శంకర.